ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవచే వాసుదేవాయ, ఓం నమః శివాయ, ఓం నమో భగవచే శ్రీరమణాయ. ఈ రోజున మనం గురి పూర్ణోత్సవం, గురి పూర్ణిమ పండగ సందర్భంలో మన ఈ రమణ కేంద్రం ప్రాంగణంలో సమావేశమయ్యాం. ఇక నుంచి సభలు కూడా ఇతర గ్రామాల్లో కంటే కూడా జిన్నూరులోనే ఎక్కువ ప్రవచనాలు ఏర్పాటు చేస్తాం. రాబోయే ప్రవచనం జూలై నెల 15వ తేదీన మళ్ళీ జిన్నూరు రమణ కేంద్రంలోనే ఈ నెల 15వ తేదీన ఇక్కడ ప్రవచనం మధ్యాహ్నం 2 గంటల ఉంది. జూలై నెల అంటే ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడ ప్రవచనం ఉంటుంది జిన్నూరులో రమణ కేంద్రంలో. గురి పూర్ణిమ వ్యాసుడి యొక్క జన్మదినం. మనకి మొదటి గురువు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి గురి ఎవడు? అంతర్యామి. రమణ మహర్షి గారి గురువు లేరని అనుకుంటారు బాహ్యంగా చూస్తే. రమణ మహర్షి గారికి కూడా గురువు ఉన్నాడు, అంతర్యామి. ఈశ్వరుడు మనకు అంతర్యామిగా ఉంటాడు. ఆ అంతర్యామే బ్రహ్మదేవుడికి కూడా గురువు ఎవరంటే నారాయణుడు. అంటే నారాయణుడు అందరిలోనే అంతర్యామిగా ఉన్నాడు. ఆయన ప్రేరణ వల్లే బ్రహ్మదేవుడికి కూడా జ్ఞానం కలిగింది. అలాగే రమణ మహర్షి గారికి మరణానుభవం ఎలా కలిగింది? లోపల ఈశ్వరుడు ఉంటాడు, అంతర్యామిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు అనుగ్రహించాలో, జ్ఞానం ఉంటాడు ఎప్పుడైతే అనుగ్రహించాలో ఆ టైంను చూసి ఆయన అనుగ్రహిస్తాడు. అంచేత మనకి రమణ మహర్షి గారికి కూడా గురువు ఎవరంటే అంతర్యామిగా ఉన్న ఆయనలో అంతర్యామిగా ఉన్న ఈశ్వరుడే ఆయనకు కూడా గురువు. ఈ గురి మామూలుగా ఈ వ్యాసుడి జన్మదినం రోజున మనకి గురి పూర్ణిమగా మన పెద్దలు సాంప్రదాయంగా చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఇందులో ఒక చిన్న విషయం ఉంది. అంటే ప్రతి గురువులో కూడా ఎంతో కొంత వ్యాసుడి యొక్క అంశం ఉంటుంది. గురువు అంటే 4 తలకాయలు లేకపోయినా గురువు అంటే బ్రహ్మదేవుడితోడు సమానం. గురువుకి 3 నేత్రాలు లేకపోయినా శివుడితోడు సమానం. గురువు గురువుకి 4 భుజాలు లేకపోయినా విష్ణువుతోడు సమానం. అంటే విష్ణువు చేసే పని, శివుడు చేసే పని, త్రిమూర్తుడు బ్రహ్మదేవుడు చేసే పని గురువు చేస్తాడు. కొంతమంది గురువుని గురుదేవుడు అంటారు. అంటే జ్ఞానం గురుముఖతానే రావాలి. ప్రతి గురువు కూడా బోధస్వరూపుడై ఉంటే సరిపోదు. ఏదో 4 మాటలు టీచ్ చేస్తే సరిపోదు. ప్రతి గురువుకి 2 లక్షణాలు ఉండాలి మెయిన్. ఒకటి బోధస్వరూపుడై ఉండాలి, 2 అను. ఇప్పుడు రమణ మహర్షి గారు ప్రవచనాలు ఏం చేయలేదు, అలాగే శిరిడీ సాయిబాబా కూడా ప్రవచనాలు ఏం చేయలేదు. అలాగే భగవాన్ కూడా ఏదైనా మీకు సందేహం ఉంటే నోటితోటి చెప్పకుండానే మీ లోపల అంతర్యామిగా ఉన్నాడు కాబట్టి గురువు అంతర్యామిగానే ఉంటాడు. ఆయన నోటితోటి చెప్పకుండానే మీకు సందేహం గురించి చేసేవాడు. అది గురువు యొక్క వైపు. తర్వాత గురువు మనం భగవంతుడిలో ఐక్యం చేస్తాం. అంటే ఈ చక్రంలోంచి, ఈ ప్రకృతి చక్రంలోంచి, ఈ జన్మ మరణ చక్రంలోంచి, ఈ మానసిక అశాంతి, మానసిక వైకల్యాల్లోంచి, ఈ మానసిక బలహీనతల్లోంచి, మనలో ఏవైతే పునర్జన్మలకి అంటే తిరిగి శరీరాలు రావటానికి, భౌతిక దేహాలు రావటానికి కారణాలు ఉన్నాయో, ఏ కోరికలు అయితే ఉన్నాయో అందులోంచి మనల్ని విడుదల చేయటానికి గురువు యొక్క పాదద్వయం, గురువు యొక్క పాదాలు ఈ జన్మ మరణ చక్రంలోంచి బయటకు రావటానికి, అంటే ప్రకృతిలోంచి బయటకు రావటానికి, సంసార సముద్రంలోంచి బయటకు, సంసార సముద్రం అంటే అజ్ఞాన సముద్రం, ఈ అజ్ఞానం అనే సముద్రంలోంచి బయటకు రావటానికి గురువు యొక్క పాదాలు నావలాగా ఉపయోగపడతాయి. అంటే మనం నరసాపురం వేలు దాగుతామంటే నావ ఎలా ఉపయోగపడుతుందో మనకి ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్ళటానికి ఆ గురువు యొక్క పాదాలు అలా ఉపయోగపడతాయి. మనకి బంధువులతోటి, స్నేహితులతోటి, మన పరిసరాలతోటి, లేదా పార్టీలతోటి మనకు మనకున్న అనుబంధాలు అసత్యం, ఒక రకంగా నిజ్యాన్ని చెప్పవచ్చు, ఇవన్నీ నిజం కాదు. కళ్ళు మూస్తే ఏం లేదు, కళ్ళు మూస్తే చుట్టాలు లేరు, స్నేహితులు లేరు, జిన్నులు లేదు, పాలకులు లేదు. అంటే మనకు అనుబంధం వల్ల జన్మ జన్మలకి మనకి అనుబంధం గురువుతోటే కంటిన్యూ అవుతా ఉంటుంది. అంటే నిన్న బాబాగారికి చెప్పుకున్న మాటలు చెప్పాం, ఒకరితోటి మిమ్మల్ని 800 సంవత్సరాల నుంచి నాకు తెలుసాను. అంటే దాని అర్థం ఏంటి, ఫలానా జన్మలోంచి మీరు ఎవరో నాకు తెలుసు, మీకు మాకు అనుబంధం. మీరు ఎక్కడ జన్మించినా, మనం శరీరాలు భౌతికమైన శరీరం చనిపోయి మనం ఎక్కడ జన్మించినా మనం గురువు చేత మనం ఆకర్షించబడతాం. అలా ఆకర్షించబడితే వాడు గురువే కాదు. ఎక్కడ జన్మించినా అంటే బంధువులతోటి మన కుటుంబ సభ్యులతోటి సంబంధాలు తెగిపోతాయి. మరి ఆ శరీరం కూడా చుట్టాలే, దేని బట్టి? శరీరాన్ని బట్టి. కుటుంబం దేని బట్టి? శరీరాన్ని బట్టి. శరీరాన్ని మైనస్ చేస్తే శరీరం ఉన్నవాడికి ప్రపంచం, కానీ శరీరం లేనివాడికి ప్రపంచం. శరీరం ఉన్నవాడికే ప్రపంచం. శరీరం ఉన్నవాడికి దేహ బుద్ధి ఉన్నవాడికే బంధువులు. దేహాన్ని బట్టే బంధువులు, దేహాన్ని బట్టే స్నేహితుడు, దేహాన్ని బట్టే విరోధుడు, దేహాన్ని బట్టే లోకం, దేహాన్ని బట్టే ప్రియం అప్రియం, ఇవన్నీ దేహం మీద దేహంతో తాదాత్మ్యం పొంది తలంపు మీద ఆధారపడ్డ విషయాలు. అంచేత ఏ రోజునైతే మనం గురువుని స్మరించము, ఏ రోజునైతే దైవాన్ని స్మరించము, ఆ రోజున చచ్చిన వాళ్ళతో సమానం. ఒక రోజున మనకి దైవ ధ్యాస లేదనుకోండి, దైవ ధ్యానం లేదనుకోండి, గురువు ధ్యానం లేదనుకోండి, గురువు పాదాలు గుర్తులేవనుకోండి, ఆ రోజు మటుకు మనం అందరం చనిపోయిన వాళ్ళతో సమానం, మన ఇంట్లో ఎన్ని భోగాలు ఉన్నప్పుడు. ఈ వ్యాసుడు రుణం మనం తీర్చుకోలేము. మన భారతీయ సాహిత్యంలో ఎక్కువ సాహిత్యాన్ని కల్పించిన వాడు వ్యాసుడు. అదేం తాలింపుసరికి ఏం కాదు, అది వ్యాసుడు చెప్పిన తాలింపుసరికి ఏం కాదు. వేదాలని విభజించాడు, వేదాలని ప్రచారం చేశాడు, మరి వేదాల్లో ఉన్నటువంటి వేదం అంతం అంటే ఉపనిషత్తుల్లో సారాన్నే వేదం అంతము అంటారు. అంటే వేదం యొక్క చివరి భాగాల్లో ఉపనిషత్తులు ఉన్నాయి, ఆ ఉపనిషత్తుల్లో సారాన్నే వేద అంతము అని పిలుస్తారు. ఆ వేదాంతము అంటే ఉపనిషత్తుల్లో ఉన్న సారాన్నంతా కూడా కృష్ణుడు భగవద్గీతకు ఎలా చెప్పాడు, వ్యాసుడు బ్రహ్మసూత్రాలు చెప్పాడు. మన రాజ్యాన్ని నడపటానికి, మన దేశాన్ని నడపటానికి ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా రాజ్యాంగం ప్రమాణంగా తీసుకోవాలి. ఏ పార్టీ అయినా ప్రభుత్వంలో ఉన్నా మనకి ప్రమాణం ఏంటంటే భారతదేశ రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది, నిలబడితే నిలబడుతుంది. అలాగే కృష్ణుడు కూడా ఏమని చెప్పాడంటే నా రాజ్యాంగం అంతా భగవద్గీతలో ఉందన్నాడు. భగవద్గీతని అనుసరించే మొత్తం అన్ని లోకాలని అడ్మినిస్ట్రేషన్, అన్ని లోకాలని నడిపించే నేను అంటే భగవద్గీతను ప్రమాణంగా తీసుకుని, భగవద్గీతలో ఉన్న విషయాలని ప్రమాణంగా తీసుకుని నేను అన్ని లోకాలు తిప్పుతున్నాను, అన్ని లోకాలని నడుపుతున్నాను అని చెప్పి. అంటే దేశానికి రాజ్యాంగం ఎటువంటిదో మొత్తం మీద నాకు రాజ్యాంగం భగవద్గీతను భగవంతుడు చెప్పాడు. భగవద్గీతలో భగవంతుడు చెప్పకుండా విడిచిపెట్టిన విషయం అంటే ఏమీ లేదు, అన్ని విషయాలు చెప్తూ వచ్చాడు. మన హిందూ మతానికి మూడు స్తంభాలు, మూల స్తంభాలు మూడు ఉన్నాయి. అసలు ఈ మూడు స్టడీ చేస్తేనే కానీ, అధ్యయనం చేస్తేనే కానీ అసలు మతం, హిందూ మతం గురించి తెలియదు. అసలు హిందూ మతం అనేది ఈ మధ్యన వచ్చిన పేరు కానీ మనకి సనాతన ధర్మం. అంటే ధర్మం అంటే ఈ పంచభూతాలు ఎప్పుడైతే పుట్టినాయో అప్పటి నుంచి మనకు వేదాలు ఉన్నాయి. వేదాన్ని శృతి అని అంటారు. అంటే మహర్షులు తపస్సులో ఉండగా వాళ్ళకి వినపడ్డ మాటలు, అది వాళ్ళు ఆలోచించి చెప్పినవి కాదు. ఎవరో ప్రియం మీద, అప్రియం మీద, ఇష్టం మీద, అయిష్టం మీద మనం ఓట్లేసినట్టుగా కాదు. ఈ మధ్యన ఒక నాయకుడు 10 సంవత్సరాలంటే రాజకీయాల్లో లేడు. నేను అడిగాను, ఏమంటే పూర్వం మీరు పెద్ద నాయకులు 10 సంవత్సరాలంటే రాజకీయాలు వదిలేశారంటే అడిగాను. అయితే అన్నాడు ఆయన, నేను రాజకీయాల్లో ఉండటం వల్ల మంచి వాళ్ళకి ఉపకారం జరగటం లేదు, చెడ్డవాళ్ళకి ఉపకారం జరిగింది అన్నాడు. అందుకు తప్పుకున్నానండి, కష్టపడ్డాం, మీరు చెప్పిన మాట డబ్బు ఖర్చు పెట్టుకున్నాను, శారీరకంగా శ్రమ పడ్డాం, అన్నీ నిజమే. మొత్తం ఎందుకు తప్పుకున్నానంటే రాజకీయంలోంచి నా రాజకీయ జీవితం 20 ఏళ్ళు ఉంది, 10 సంవత్సరాలకి రాజకీయంలో లేననుకోండి, నా రాజకీయ జీవితం అంతా నేను ఏకాంతవాసంలో కూర్చుని ఒంటరిగా కూర్చుని నేను ఆలోచించుకుంటే మంచివాళ్ళకంటే చెడ్డవాళ్ళకి ఎక్కువ ఉపకారం చేశాను నేను, అది నాకు తెలిసింది. అంతేత నెమ్మదిగా విత్డ్రయ్యాను పాలిటిక్స్లో. ఉంటాను ఎక్కడ నీళ్ళు తవ్వాలో ఎక్కడ చెరువు తవ్వాలో తెలియకుండా చేశాను నేను, అంచేత రాజకీయాలకు ఎలా అవ్వటం మంచిది అనే రాజకీయాలకు దూరం అయ్యాయని చెప్పాడు. ఇది మనకు ప్రస్థాన త్రయంలో మూడు, 1 ఉపనిషత్తులు, 2 భగవద్గీత, 3 బ్రహ్మసూత్రాలు. సూత్రము అంటే చాలా విశాలమైన అర్థాన్ని తక్కువ మాటలు పొదిగి రాస్తారు, దాన్ని సూత్రము అంటారు. విశాలమైన అర్థం ఉంటుంది, చాలా తక్కువ. ఆ బ్రహ్మసూత్రాల్లో అవి బ్రహ్మసూత్రాలను వ్యాస సూత్రాలు అని పిలుస్తారు, అంటే వ్యాసుడి చేత రచింపబడ్డాయి. అందులో భగవద్గీత కంటే ఉపనిషత్తులో కూడా పిండి ఎక్కువ ఉంటుంది అందులో కూడా. అంటే అందరూ ఈ స్వాములు అందరూ కూడా ఉపనిషత్తులు చెప్తారు, భగవద్గీత చెప్తారు, కానీ బ్రహ్మసూత్రాలు సరసంగా సాధులు అందులోకి వెళ్ళరు. అందులోకి వెళ్తే మహాసముద్రం, ఒక్క సూత్రాన్ని ఎత్తుకుంటే 10 రోజులకి అనేది ముగింపు ఉండదు. వ్యాసుడు జ్ఞాన సముద్రం. అంచేత మనం ఉదయం, ప్రతిరోజు ఉదయం కూడా వ్యాసుడిని మనం స్మరించుకోవాల్సింది. ఆయన 18 పురాణాలు రాశాడు, ఉప పురాణాలు రాశాడు, భారతం రాశాడు, భాగవతం, ఇంకా తర్వాత అనేక మొత్తం భారతదేశం వాల్మీకి తర్వాత వాల్మీకి తగు మాత్రంలో వాల్మీకి సాహిత్యం ఉంది. అయినప్పటికీ మొట్టమొదటి ఆది కావ్యం రాసింది వాల్మీకే, కానీ భారతదేశం యొక్క సాహిత్యంలో భారతదేశం ఎక్కువ సాహిత్యాన్ని సృజించింది, సృష్టించింది వ్యాసుడు. ఆ వ్యాసుడు జన్మదిన ఈ రోజున, అందుకే మనం గురు పూర్ణిమ మనం చేసుకుంటున్నాం. అంటే గురువు చెప్పిన మాటలు మనం శ్రద్ధగా శ్రవణం చేయాలి. శ్రవణం చేసి ఆ మాటను అనుసరించాలి. ఆ మాటను అనుసరించి దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అనుభవంలోకి వస్తే ఆ జ్ఞానం యొక్క విలువ, శాంతి యొక్క విలువ అప్పుడు మనకు తెలుసు. ఈ బ్రహ్మసూత్రాల్లో వ్యాసుడు ఏమని చెప్పాడంటే, వేదవ్యాసుడు, ఈ ప్రపంచంలో అన్ని లాభాల కంటే ఏది గొప్ప లాభము అని ప్రశ్న వేశాడు. మనకి ఏదో ఎమ్మెల్యే అయితే లాభం అనుకుంటాం, తహసీల్దార్ గారు కలెక్టర్ అయితే అదో లాభం అనుకుంటారు, డాక్టర్ గారికి వచ్చి ఆదాయం పెరుగుతుంది అనుకోండి, ఇన్కమ్ బ్రాకెట్ పెరుగుతుంది అనుకోండి, ఈ మధ్యన ప్రాక్టీస్ బాగుంది అనుకుంటారు వాళ్ళు కూడా. డాక్టర్లు కలుసుకున్నప్పుడు మీ ప్రాక్టీస్ ఎలా ఉందంటే మీ ప్రాక్టీస్ ఎలా ఉంది అనుకుంటూ ఉంటాయి. లీడర్లు కూడా అంతే, ఏమంటే మీ ప్రాక్టీస్ అంటే మీ అంటే మీకు ఆదాయం ఎలా ఉందని, ఇన్కమ్ బ్రాకెట్ పెరుగుతుందని ఎలా ఉంది. మా ప్రాంతంలో వైద్యం చేయించుకునే వాళ్ళు ఎక్కువ డబ్బు ఇచ్చుకునే వాళ్ళకి డబ్బు ఇచ్చి కూడా తక్కువ ఒక డాక్టర్ అంటూ ఉంటాడు. మేము బిజీగానే ఉంటామని ఉంటాం, కానీ పేమెంట్ కెపాసిటీ లేదండి. పేషెంట్లకి 10 రూపాయలు ఇచ్చేది 1 రూపాయి ఇచ్చి చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నారండి అంటే జనం కూడా కానీ డబ్బులు లేవంటాడు ఒక డాక్టర్. అంటే వాళ్ళకి తప్పు కాదు, పే చేసే కెపాసిటీ వాళ్ళకి లేదు. మీ ప్రాంతం మీరు తక్కువ మందికి వైద్యం చేస్తున్నారు, డబ్బులు బాగానే వస్తున్నాయని ఈ డాక్టర్ గారు ఆ డాక్టర్ గారు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మనతోటి మాట్లాడరు వాళ్ళు. ప్లేడర్లు కలుసుకున్నప్పుడు, డాక్టర్లు కలుసుకున్నప్పుడు అలా మాట్లాడుకున్నాం. మా హాస్పిటల్ గొడవ గొడవ కానీ చివరికి వచ్చేది సున్నా అంటాడు ఒక డాక్టర్. చివరికి ఇది ఏంటంటే వ్యాసుడు ఏం చెప్పాడంటే, ఎందుకు చెప్తున్నా అంటే ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప లాభం పొందేవాడు ఎవడు, ఎవడు లాభం, ఏది లాభము అంటే చాలా భౌతికంగా మీకు ఏదైనా లాభాలు వచ్చినా ఇది అసత్యము చెప్తారు. అసత్యం అంటే స్వప్న సమానము. ఒకవేళ అది మీరు నిజమనుకున్నా అక్కడ ఆగిపోవద్దు. కొన్ని అనుకుంటున్నారు అనుకోండి, మీరు సత్యమేనా, అది సత్యమే, మీకు వచ్చిన లాభాలు భౌతిక లాభాలు సత్యమని అనుకుంటున్నారు అనుకోండి, కొన్ని సత్యం అనుకుని ఆ సత్యం దగ్గర ఆగిపోవాలి. సత్యము నుండి సత్యము అది తీసుకువెళ్ళు అన్నారు. సత్యం అంటే ఏంటి, మీకు ఏమైనా 10 రూపాయలు లాభం వచ్చిందని ఇప్పుడు అది సత్యమే అనుకున్నా. రమణ మహర్షి గారు చెప్పినట్టు స్వప్న సమానం ఆ మాటలను వదిలేద్దాం. ఇప్పుడు సత్యమైనది ఈ సత్యం దగ్గర ఆగిపోద్దు. అసలు సత్యం దగ్గరికి నగ్న సత్యం ఏ సత్యాన్ని తెలుసుకుంటే నేను విడుదల పొందుతావు అజ్ఞానంలోంచి. ఈ సత్యం నుంచి ఇప్పుడు ఆ సత్యంలోకి ప్రయాణం చెయ్యి. ఇది ఒకవేళ నువ్వు నీకు వచ్చే లాభాలు సత్యం నువ్వు అనుకున్నప్పటికీ, అవకాశం నీకు నీ మనసు కదా అనిపించున్నప్పటికీ, అన్నిటికంటే గొప్ప లాభం, గ్రేటెస్ట్ గెయిన్ ఏమిటంటే ఆయన ఏం చెప్పాడంటే ఆత్మలాభము అన్నాడు. దానికి మించిన లాభం లేదు. మిగతా అన్ని ఒక లాభాల కింద కనిపించినా, అది నిజంగా నీకు ఒక సత్యాల కింద కనిపించినా అక్కడ ఆగిపోవద్దు. నువ్వు అక్కడే ఆగిపోతే నీ జీవితం సున్నా అయిపోతుంది. అవన్నీ ఉరికే తాత్కాలికలు, ఫ్లీటింగ్, తాత్కాలికలు, మెరుపులు. ఇవన్నీ ఉరికే మెరుపులు, తాత్కాలికలు. వేళ పచ్చగా కనిపించి రేపు వెళ్ళిపోతుంది. ఇవన్నీ మనం చూస్తున్నాం సమాజంలో, ఇవన్నీ నిజం కాదు. అంచేత వాడు ఒకవేళ నిజం అనుకున్నా ఈ నిజం దగ్గర ఆగిపోవద్దని. ఒకవేళ మీ మనసుకి ఇది నిజం కింద కనిపించిన ఇక్కడ ఆగిపోతే మీ పని సున్నా అవుతుంది అని. తర్వాత ఏమని చెప్పాడంటే, అన్నిట్లకంటే గొప్ప లాభం ఏంటంటే ఆత్మలాభం. ఆత్మ అంటే దాని స్వరూపం జ్ఞానం, దాని స్వరూపం ఆనందం, దాని స్వరూపం సుఖం, దాని స్వరూపం శాంతి. అది ఎప్పుడు ఉండేది, అసలు అది ఎప్పుడూ ఉంటుంది, అది ఉండేది, ఇప్పుడే ఉంది. నాన్నగారికి స్వాగతం, నాన్నగారికి స్వాగతం అని ఎవరో నాగిపోయి నాన్నగారు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడే ఉన్నారు. మనలో అంతటా ఉంది, అంతటా ఉంది, హృదయంలో ఉంది. అది మనకి ఎందుకు తెలియటం లేదంటే ఉంది. అది ఎందుకు తెలియటం లేదంటే మనకి మనం ఆడంబర జీవితంలోంచి బయటకు రావటం లేదు. తర్వాత తపస్సు లేదు, మాటకాడ నిగ్రహం లేదు, చేతకాడ పొందిక లేదు. తర్వాత మనం జన్మించిన మొదలు మరణించే వరకు ఈ నామరూపాలు చుట్టూరు తిరుగుతూ ఉంటాం. ఏదో ఒక దేహాన్ని నేను అనుకుంటాను, ఆ దేహానికి ఏదో పేరు పెడతారు, ఆ పేరుతో తాదాత్యం పొందుతాం. ఆ దేహంతో ఆ పేరుతోటి తాదాత్యం పొంది ఏదో ఏదైనా మనం మరణిస్తాం. అంటే దేహం ఉండగానే, దేహం ఈ భూమి మీద తిరుగాడుతున్నప్పుడే ఎవడైతే దేహాది మానవులోంచి ఏదో పేరు ఉంటుంది కదా, ప్రతి శరీరానికి ఏదో ఒక పేరు ఉంటుంది. ఆ పేరుతో ఉన్న తాదాత్యం, ఆ శరీరంతో ఉన్న తాదాత్యం ఎవడైతే అందులో ఆ తాదాత్యంలోంచి ఎవడైతే ముక్తి పొందుతాడో, అంటే ముక్తి పొందడం అంటే ఎవడైతే విడుదల పొందుతాడో, లోపల సత్యం మనకి గోచరిస్తుంది. అరచేతిలో ఉన్న వస్తువు కంటే స్పష్టంగా గోచరిస్తుంది. తర్వాత మనం మాటకాడ ఆడంబరం ఉండకూడదు, ఆలోచనలో ఆడంబరం ఉండకూడదు. సరే రచనలో మనం ఏదైనా రాస్తే రచనలో ఆడంబరం ఉండకూడదు, మాటకాడ ఆడంబరం ఉండకూడదు. తర్వాత మనం ఈ అభిమానాలు ఒకటి పెంచుకోకూడదు. ఈ దేహాభిమానం, మనిషికి దేహాభిమానం లేకపోతే వాడికి ఆ దుఃఖం రానే రాదు అసలు. వాడు అంటే దేహాభిమానాన్ని వాడు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి, అది కూడా సాధనలో ఒక భాగం. దేహాభిమానాన్ని తగ్గించుకుంటూ రావాలి, అది కూడా సాధనలో ఒక భాగం. అంటే కర్మఫలం అది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది, అది మంచిగా రావాలన్నప్పుడు మంచిగా వస్తుంది, కర్మఫలం ఎప్పుడైతే అప్పుడు వస్తుంది. కానీ ఆ కర్మఫలం అనుభవిస్తే అది నశిస్తుంది. ఇది కాదు, ఇక్కడ ఇక్కడ కాదు మనం మనం అసలు మనం ఏం చేయవలసింది ఇక్కడ కాదు. దేన్ని ఏ సుఖాన్ని పొందిన తర్వాత దాంతో సమానమైన సుఖం కానీ దానికి మించిన సుఖం కానీ లేదని మనకు స్ఫురిస్తుందో ఆ వస్తువు మీద మనం గమ్యం పెట్టుకోవాలి. కానీ తాత్కాలికంగా మనకు వచ్చే సంతోషాలు, తాత్కాలికంగా మనకు వచ్చే దుఃఖాలు, తాత్కాలికంగా మనకు వచ్చే లాభాలు, తాత్కాలికంగా వచ్చే మన నష్టాల మీద అక్కడ మనం పరిమితం అవ్వకూడదు, కండిషన్ అవ్వకూడదు. తర్వాత ఇంకొకటి, మీరు భౌతికంగా ఒక వ్యక్తి ద్వారా కానీ లేదా సంఘటన ద్వారా కానీ మీరు ఏదైనా సంతోషాన్ని తెచ్చుకున్నారనుకోండి, తప్పనిసరిగా దుఃఖం కింద మారిపోతున్న పరిణామాలు, అందులో సందేహం లేదు. అలా ప్రపంచంలో ఏ వస్తువుకి విలువ లేదు, అది ముందు అది గ్రహించాలి. ఏ వస్తువుకి విలువ లేదు, కానీ మన చేత చూడబడుతున్నటువంటి ఈ లోకంలో ఏ వస్తువుకి విలువ లేదు. ఇప్పుడు మనకు అన్నిట్లకంటే పెద్ద పదవి ఏదనుకుంటున్నాం, ప్రధానమంత్రి పదవి గొప్ప పదవి అనుకుంటున్నాం. మహాత్మా గాంధీ గారికి ఆ ప్రధానమంత్రి పదవి గడ్డి పరకతోడు సమానం. కారణం ఏంటి, ఏ వస్తువు మీద అయితే మనకి మమకారం ఉందో అది మన కళ్ళకుడికే గొప్పగా కనిపిస్తుంది. ఆ వస్తువులు ఏమి ఉండదు, మంత్రి మంత్రి పదవిలోనే ఏమి ఉండదు, ప్రధానమంత్రి పదవిలోనే ఏమి ఉండదు. మనం ఢిల్లీలోకి మంత్రి గారి ఇంటికాడ కూర్చుంటే ఉన్న మతి పోతుంది, మనం ఇక్కడ సంపాదించుకునే మతి ఏదైనా ఉంటే అక్కడ పోతుంది. అక్కడ ఏం చెప్పుకుంటారంటే వీళ్ళ మీద వాళ్ళ విరోధం మాటలు, వాళ్ళ మీద విరోధం మాట్లాడండి, ఏమంటే మంత్రి గారు మీకు వాళ్ళు ఇలా చేస్తున్నారు, మీకు విరోధంగా పనిచేస్తున్నారు, అక్కడ మీరు వాళ్ళని నమ్ముతున్నారు అని ఆయన అంటాడు. ఇంకొకడు వస్తాడు, ఇంకోటి ఏదో చెప్తారు, చాలా మంది శత్రువులు ఉన్నారు కానీ ఏదో ఇష్టం లేని మాటలు, అయిష్టం మాటలు, రాగద్వేషాలు, ప్రియాప్రియ మాటలే కానీ ఒక్కటే మనకు పనికొచ్చి మాట అనదు. మీరు ఢిల్లీలో మంత్రి గారి ఇంటికిలో గంట కూర్చుని పైగా మనకు ఉన్న మతి పోతుంది, మనం ఇక్కడ సంపాదించుకునే బుద్ధి ఏదైనా ఉంటే అక్కడ పోతుంది. అది మనం ఏమనుకుంటామంటే తెలియక వాళ్ళు ఏదో గొప్పగా ఉన్నారు అనిపిస్తుంది, ఏమీ లేదు, ఏమీ లేదు, డస్ట్ ఉంది అంతే. ఇది మా ఇదే మాయ అంటే. అంటే రమణ మహర్షి గారు మేము అక్కడికి వెళ్ళి చూసి వచ్చామండి, ఇక్కడికి వెళ్ళి చూసి వచ్చామంటే ఆయన ఏమైనా వద్దనేవారు కదా, వెళ్ళిరండి, వెళ్ళేసి అక్కడికి ఏమీ లేదని తెలుసుకురావడానికి వెళ్ళిరండి అనేవాడు. మీరు వెళ్ళిరండి, వెళ్ళొద్దని అంటున్నది, వెళ్ళిరండి అక్కడ ఏమీ లేదని తెలుసుకురావడానికి వెళ్ళిరండి అని ఉన్నదేదో హృదయంలోనే ఉంది. అయితే ఆయన ఏమి చెప్పాడు వ్యాసుడు అన్నిలా అంటే ప్రపంచ ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పదవి ఉందనుకోండి, దాని మీద మనం ఆశించినప్పుడే చాలా గొప్పగా ఉంటుంది. ఆ పదవికి ఏమి విలువ లేదు, మనం ఆశిస్తే దానికి విలువ వస్తుంది. అలాగే ధనం కూడా, ధనం మీద మనకు కాంక్ష ఉందనుకోండి, ఆ ధనం చాలా గొప్పగా కనిపిస్తుంది. అలాగే బంగారం మీద మనకు కోరిక ఉందనుకున్న బంగారం చాలా కుబురి. కొంతమంది ఈ బట్టల కోసం 10 దుకాణాలు తిరుగుతారు. అంటే కొంతమందికి పాపం కూరలు ఎలాగ ఇష్టం, బట్టలు ఇష్టం పాపం, అది ఒక వాసన, ఇదంతా ఏం లేదు, ఒక టెండెన్సీ. కొంతమంది ఏ కూర పెట్టినా తినేస్తారు, కానీ బట్టల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం వాళ్ళకి రాజీ పడరు. 10 కోట్లు తిరిగితేనే కానీ ఒక బట్ట కొనరు వాళ్ళు. అంటే అది ఒక వాసన, అది కూడా ఒక వాసన. కొంతమంది బట్టలు కూడా అక్కర్లేదు కానీ తిండి కడు పట్టించుకుంటారు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాయంటే ఎందులో ప్రపంచంలో మనకి దాని మీద ఉండే కోరిక కొలిది మనకు గొప్పగా కనిపిస్తుంది. కానీ ఆ కోరిక లేకపోతే ఏమీ లేదు, ఇది సున్నది మనకు తెలుస్తున్నది, మీరు అర్థం చేసుకోండి. ప్రధానమంత్రి పదవి కూడా నాకు అక్కడ కోరిక ఉందనుకోండి చాలా గొప్పగా కనిపిస్తుంది, అది అసత్యమనే సత్యం కింద కనిపిస్తుంది. ఇంకా అంతకంటే ఏమి, అది పొందితే ఏమనిపిస్తుంది, పొందాలి తెలుస్తుంది, అందులో ఏమి లేదని. ఇంకా ప్రతి జన్మలో మనం చేసే పని ఇది. అదే గీతలో భగవంతుడు ఏం చెప్పాడంటే, నువ్వు శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో, నువ్వు నీకు తోచినట్టుగా నువ్వు చేయటం కాదు, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో, శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని చేయవని. అయితే ఇవాళ మాట ఇవ్వాలి ఏదో అడిగారు, ఈ దైవ ప్రార్థన ఇది ఎంచుకాలి. ఇక్కడ దైవ ప్రార్థన వల్ల నిగ్రహం వస్తుంది. మనిషికి ఎంతో కొంత నిగ్రహం లేకుండా వాడు ఏ రంగంలోనూ అభివృద్ధిలోకి రాలేడు. మనకి నిగ్రహం లేకపోయినా ఆగ్రహం ఉంది, మనం కోపాలు నేర్చుకుంటున్నాం. ఏ వాడికి ఎంతో కొంత కంట్రోల్ అనేది లేకపోతే వాడు ఏ రంగంలో కూడా, ఏ డిసిప్లిన్లో కూడా వాడు అభివృద్ధిలోకి రాలేడు. ఈ దైవ ప్రార్థన అనేది మనకేం తెలుస్తుందంటే, మనకి తెలియని విషయం, మనకు తెలియని పదార్థాన్ని, మనకు తెలియని వస్తువుని మనం తెలుసుకోవడానికి ప్రేరణ కలిగిస్తుంది ప్రార్థన. ఏ వస్తువు అయితే మన హృదయంలో ఉందో ఈశ్వరుడు అంతర్యామగా ఉన్నాడు. అద్భుతమైన శ్లోకం చెప్పాడు 18వ అధ్యాయంలో ముగింపులో భగవంతుడు. చాలా అద్భుతమైన శ్లోకం ఇది, ఒక్కటే మీరు గుర్తుంచుకుంటే చాలు. ఆ దాని మీద కనుక, ఆ శ్లోకం మీద కనుక భగవంతుడు చెప్పిన దాని మీద మనకి నమ్మకం కుదిరితే ఒక్క మాట చాలు. భగవంతుడు చెప్పిన మాట మీద మనకు నమ్మకం ఎందుకు కుదరటం లేదంటే మన పాపం కారణం, మన పాప బుద్ధి కారణం. మన బుద్ధి పాపిష్టిది, మన బుద్ధి రాగద్వేషాలతో కూడి ఉంది, మన బుద్ధిలో పనికిరాని విషయాలు చాలా ఉన్నాయి. క్లారిటీ, అసలు మామూలు విషయాలు ఆలోచించినప్పుడు క్లారిటీ రాదు మనకి. అంటే భగవంతుడు చెప్పిన వాక్యం ఇది అసత్యం మనకి ఎంతే కనిపిస్తుందంటే అది అసత్యం అని కాదు, అంటే మన బుద్ధి గ్రహించే శక్తి, ఆ వాక్యాన్ని గ్రహించే శక్తి మన బుద్ధికి లేదు, అంటే ఆ మెచ్యూరిటీ లేదు. ఈ ఈ శ్లోకం మీరు బాగా అర్థం చేసుకోండి. ఇది ఒకటి మీరు మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. అర్జున, ఈ జీవులు అందరూ దేహం ధరి దేహదారులు అందరిలోనే నేను అంతరయంగా ఉన్నాను. నేనంటే నేననలేదు అనుకోండి, ఈశ్వరుడు అన్నాడు. ఆయన ఈశ్వరుడు, నేను అంతర్యాముగా ఉన్నానని చెప్పలేదు. ఏమన్నాడు? ఈశ్వరుడు. అంటే ఈశ్వరుడు అంటే అక్కడ బ్రహ్మ విష్ణు శివుడు వీడు కాదు. ఈశ్వరుడు అంటే ప్రభు, ఈశ్వరుడు అంటే యజమాని, ఈశ్వరుడు అంటే ఏ శరీరాన్ని ఎక్కడ నియమించాలో నియమించేవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే త్రిమూర్తుల్లో ఒకడు కాదు, అంటే సృష్టిని నడిపేవాడు, సృష్టిని మొత్తం ఖగోళాన్ని ఈ నక్షత్రాలని మనం ప్లానెట్ అంతా నడిపేవాడు. ఏ శరీరాన్ని ఎక్కడ ఉంచాలి, ఆ కర్మానుసారంగా ఆ దేహం ఇంటికి వచ్చింది, ఆ దేహం ద్వారా ఏ పని జరగాలి, ఆ దేహం ఎక్కడ ఉండాలి, ఏ గంటలో ఏ రోజులో ఎక్కడ ఉండాలి, అదంతా నియమిస్తూ ఉంటాడు వాడు ఈశ్వరుడు. ఈశ్వరు దాకా ఎలాగ, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఎల్ఎన్టీ కంపెనీ అనే ఏదో ఇంకా చాలా పెద్ద పెద్ద ఇండియాలో ఏదో చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళ తరఫున ఉద్యోగస్తులు ఉంటారు. ఉద్యోగస్తులు ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, బొంబాయి వెళ్తున్నావు. బొంబాయిలో వీడు విమానాశ్రయంలో ఎక్కడ దిగుతాడు, ఏ హోటల్లో ఉంటాడు, ఆ హోటల్లో ఏ రూమ్లో ఉంటాడు, ఏ రూమ్లో ఏ గంట మొదలు ఏ గంట వరకు ఉండాలి, ముందు కంపెనీ చెప్పాను పంపుతుంది. అంటే వీడు ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఫోన్లో ఆడు దొరకాలి. ఆ టైంకి అక్కడ లేడనుకోండి, ఇది ఎక్కడికి వెళ్ళిపోయాడు, డ్యూటీ సరిగ్గా చేయట్లేదు. ఆ కారు కూడా వాడు ఏ కారులో వెళ్ళాలో ప్రమాణిస్తారు వాడు. వీడు ఏ టైంలో ఎవరితో మాట్లాడుతున్నాడో వాళ్ళకి బోగట్టలో ఉంటాడు, లేకపోతే కంపెనీ నడపలేదు. నువ్వు సోమవారం మధ్యాహ్నం బొంబాయిలో 15 హోటల్లో 3 ఇంటికి అక్కడ ఉండి 15 వాడిని మాట్లాడటానికి కలుసుకోవడానికి వస్తే అది కూడా వాడు కంపెనీ హెడ్ చెప్తాడు. భీమవరం రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం మీద ఏ ప్లాట్ఫారం, ఆ ట్రైన్కి ఏ ప్లాట్ఫారం, ఏ నెంబర్ ప్లాట్ఫారం అనేది ఇక్కడ స్టేషన్ మాస్టర్ విజయవాడ నుంచి కంట్రోలర్ చెప్తాడు. ఆ ప్లాట్ఫారం కూడా ఈ బండికి ఏ ప్లాట్ఫారం అంటే కూడా కంట్రోల్ విజయవాడ మధ్యలో వచ్చే కానీ స్టేషన్ మాస్టర్ ఇస్తాడు. ఏంటి ఇది మామూలు పరిపాలన, ఇంకా ఈశ్వరుడి పరిపాలన ఎలా ఉంటుంది, ఎంత బలిష్టంగా ఉంటుందో అది చూడండి. అంచుకు చెప్తున్నాను ఈ విషయాలన్నీ కూడా, ఈశ్వరుడు పరిపాలన ఎలా ఉంటుందో అది చెప్తున్నాను. ఆయన ఏమన్నా అంటే భగవంతుడు ఈశ్వరుడు అంటే నేనని చెప్పలేదు, ఆయన ఆయనే ఈశ్వరుడు. ఈశ్వరుడు అందరూ హృదయాల్లో అంతర్యామగా ఉన్నాడు, ఉండి బుద్ధబ్బయ్యలా లేడు, పని చేస్తున్నాడు. ఎలా ఏం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు, ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి వాడు అంతర్యామగా ఉండి ఎలా తిప్పుతున్నాడు అంటున్నాడు. ఒక మామూలుగా యంత్రానికి ఏదైనా మనం వస్తువులను పెడితే, వస్తువులను తగిలిస్తాం అనుకోండి, ఒక యంత్రానికి ఏ కొన్ని వస్తువులు తగిలిస్తాం అనుకోండి, ఆ యంత్రం ఎలా తిరిగితే వస్తువు కూడా అలా తిరుగుతూ ఉంటుంది. యంత్రానికి ఏ బొమ్మలు తగిలిస్తాం అనుకోండి మనం, ఆ యంత్రం ఎటు తిరుగుతా అంటే ఈ బొమ్మ కూడా అలా తిరుగుతూ ఉంటుంది. అలాగే ఈ దేహాలని బొమ్మల్లాగా ఆ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి వాళ్ళ ఎక్కడో బయట లేని వైకుంఠం కైలాసంలోని చెప్పడం కాదు, ప్రతి వాడికి అంతర్యామగా ఉండి లోపల ఉండి ఆ దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి యంత్రానికి కట్టిన బొమ్మల వలె ఈ శరీరాన్ని నేను తిప్పుతున్నాను అర్జున అని చెప్పాడు. ఇది నీకు అర్థమైతే నీకు ఒక్క శ్లోకం చాలు. అంటే నీ శరీరం ద్వారా ఏ పని జరగాలి, నువ్వు ఏ నీ శరీరం ఎప్పుడు మరణించాలి, నీకు ఏ ఈ శరీరం ద్వారా ఏ అనుభవాలు నువ్వు పొందాలి అని కూడా ఒక ఫుల్ స్టాప్ తేడా లేకుండా, కామా కూడా తేడా లేకుండా అడ్మినిస్ట్రేషన్ అంత పర్ఫెక్ట్గా చేస్తారు. ఇప్పుడు మనకి ఏదైనా బాధ కలిగింది అనుకోండి, మాట ఏదైనా కొంచెం కష్టం కలిగింది అనుకోండి, ఒకటి మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఆ కష్టం అంతర్యామగా ఉన్న ఈశ్వరికి తెలియకుండా కలగటానికి వీల్లేదు, కలగదు. మనకి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి అనుకోండి, మాట ఏదైనా బాధ కలిగింది అనుకోండి, దుఃఖం కలిగింది అనుకోండి, అంతర్యామగా ఉన్న ఈశ్వరుడికి తెలుసు, ఆడికి తెలియకుండా ఈ దుఃఖం రాదు, ఈ బాధ రాదు, ఈ అశాంతి రాదు. అంటే ఈ దుఃఖం ద్వారా, ఈ బాధ ద్వారా, ఈ అశాంతి ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. ఆ పాఠాలు నేర్పే వరకు దాన్ని అక్కడ ఉంచి అక్కడ తర్వాత తెలుస్తాడు, అప్పటి వరకు చేయడం వాడు. అంటే మనకు బుద్ధి వచ్చే వరకు ముట్టవలసిన ముట్టికాయలు ముట్టి బుద్ధి వచ్చిన తర్వాత ముట్టికాయలు ఆపు చేస్తారు. ఒకసారి చూడండి, మనం ఎవడైతే ప్రేమిస్తున్నామో ఎవరిమీద అయితే మమకారంగా ఉన్నాం వాళ్ళు విరోధులు అవుతారు ఒక్కోసారి. ఇప్పుడు మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో, ఎవరి కోసం అయితే కష్టపడుతున్నామో, ఎవరి మీద మనకు మమకారం ఉందో, సడన్గా వాళ్ళే విరోధులు అవుతారు. ఏంటి వీళ్ళు ఎలా విరోధులు అయిపోతారు అనుకుంటున్నాం, వాళ్ళు విరోధులు అవుతారు, వాళ్ళు విరోధులు అవుతారు, మనకు విరోధిగా పనిచేస్తారు. ఏంటి వీళ్ళు ఎలా అయ్యారు మనకు అనిపిస్తుంది, అది ఈశ్వరుడు తెలియదా నీకు? ఎవడు ఏది అయితేదో వాడు అంతర్యామి అక్కడ కూడా ఉన్నాడా? అంటే ఏంటి, నీకు మమకారం తగ్గించడానికి ఈశ్వరుడు చేసిన ప్రణాళిక అది. నీకు ఎక్కడ అంతర్యామిగా నీకు నీకు జరిగే సంఘటన, ఏ సంఘటన, నష్టం రాని, లాభం రాని, లేకపోతే సంతోషం రాని, దుఃఖం రాని, ప్రతి ఏది వచ్చినా ఈశ్వరుడికి తెలియకుండా జరగదు, జరగటానికి వీలు లేదు. దానివల్ల నువ్వు నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయి. మన హై స్కూల్లో చదివి నేర్చుకునే పాఠాల కంటే, కాలేజీలో చదివి నేర్చుకునే పాఠాల కంటే మనకి ప్రకృతి నేర్పే పాఠాలు, జీవితం నేర్పే పాఠాలు ఎక్కువ ఉండాలి. కామరాజు నాటర్ 5వ తరగతి చదివాడు. మెడ్రాస్ చీఫ్ మినిస్టర్ 1954 మొదలు 57 వరకు మెడ్రాస్ చీఫ్ మినిస్టర్ చేశాడు. తమిళనాడులో అంటారు ఇప్పుడు కూడానే కామరాజు రాజ్యం కాదండి, రాముడి యొక్క రాజ్యం అంటాడు 1954. ఓసారి రాముడు కామరాజుని అడిగారు, ఏమంటే పెద్ద పెద్ద చదువుకున్న వాడు పరిపాలన చేశారు, నీకున్న పేరు ఏమి రాలేదు, నీకు చూస్తే చదువు ఏమి లేదని. ఆయన అన్నాడు, పరిపాలనకు చదువు ముఖ్యం కాదు, కామన్ సెన్స్ ముఖ్యం అన్నాడు. కొంతమంది 10 PhDలు పుచ్చుకుంటారు, కామన్ సెన్స్ ఉండదు. కామరాజు ఇదే అన్నాడు, చదువు ముఖ్యం కాదు, కామన్ పరిపాలనకి అడ్మినిస్ట్రేటర్కి ముందు కామన్ సెన్స్ ముఖ్యం. కామన్ సెన్స్ నాన్ సెన్స్ కాదు. మనకి కామన్ సెన్స్ లేనప్పుడే నాన్ సెన్స్లోకి వెళతాం. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనకు కామన్ సెన్స్ లేదో తప్పనిసరిగా ఇది నాన్ సెన్స్లో పడిపోతాం. మంచి ఎప్పుడైతే వదిలేసినప్పుడు తప్పనిసరిగా చెట్లో పడిపోతాం మనం. భగవంతుడు గీతలో ఒక మాట చెప్పాడు, మంచి చేసిన వాడికి దుర్గతి లేదు. మీరు ఏదైనా మంచి పని చేస్తే ఒకవేళ కోరిక పెట్టుకుని చేసుకున్నా అలా కామ్యకర్మలే విడిచిపెట్టమని చెప్పాడు. కోరికని దృష్టిలో పెట్టుకుని పని చేయకు. ఒక నీకు ఏదైనా ఫలితం వచ్చినా కోరికతోటి సంబంధం లేకుండా నీకు ఫలితం వచ్చినా ఫలితం నేనేం అపకారం చేయదు. కానీ కోరికతోటే పని ప్రారంభించకు. కోరికతోటి చేసే పని సన్నిహించమన్నాడు. కోరికతోటి మొదలు పెట్టే పని సన్నిహించమని చెప్పాడు. అదే మొత్తం మీద పని విడిచిపెట్టేయి మనకు కాదు. ఇంకే పని ద్వారా మనం నేర్చే మనం పని ద్వారా పొందవలసినటువంటి శిక్షణ చాలా ఉంది. మనం ఏం చేస్తున్నామంటే భక్తిని వంటగదికి పూజ గదికి పరిమితం చేయకూడదు. అయితే ప్రార్థన వల్ల మనకు వచ్చేది ఇంద్రియ నిగ్రహం వస్తుంది, మనో నిగ్రహం వస్తుంది, తర్వాత బుద్ధి సూక్ష్మమవుతుంది, సూక్ష్మ బుద్ధి కలుగుతుంది, ఆ సటిల్ ఇంటలెక్ట్ వస్తుంది, తర్వాత దైవానికి చేరువవుతాం, దైవానికి సన్నిహితం అవుతాం, దేహానికి దూరం అవుతాం. మహాత్మా గాంధీ గారు అనేవారు, ఒకరోజు భోజనం లేకుండా ఉండగలను కానీ కనీసం ఒక్కరోజునైనా ఈశ్వరుని ప్రార్థించకుండా నేను ఉండలేను. అంటే దేహానికి శరీరం ఎంత, దేహానికి భోజనం ఎంత అవసరమో, అన్నం ఎంత అవసరమో, అంతకంటే కూడా మనస్సుకి ప్రార్థన అవసరం, అంతకంటే కూడా మనస్సుకి జపం అవసరం, అంతకంటే కూడా మనస్సుకి ధ్యానం అవసరం. దాని గురించి ఇక్కడ మనం చదువుతున్నాం. మళ్ళీ ఇంకోసారి మీకు రిపీట్ చేస్తున్నాను, ఈ భౌతికమైన అనుభవం అన్నీ కూడా తాత్కాలికం. ఒక గురువుతో ఉన్న అనుబంధమే మనకి పెర్మనెంట్గా మనకి ఆత్మానుభవం కలిగకూడదు, బ్రహ్మజ్ఞానం కలిగి ఆ బ్రహ్మము ఉన్న వస్తువు ఉన్నట్టు మనకి వ్యక్తమయ్యే వరకు గురువు మనల్ని వెంటాడుతూనే ఉంటాడు. వాడి గురువు మనం రాబోయే జన్మలో ఎక్కడున్నా మన చేత ఆయన మనం ఆకర్షించుకుంటాడు, మన చేరదీసుకుంటాడు. అయితే గురువు అంటే ఆత్మ, గురువు అంటే చైతన్యం. గురువుని దేహానికి పరిమితం చేయకూడదు. నువ్వు జపం చేస్తున్నావు, నీ ప్రస్తుత అభ్యాసాన్ని కొనసాగించవచ్చు, నువ్వు నిరంతరము కొనసాగుతుంటే జపం. ఇప్పుడు సాయిబాబా భక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళకి గురువు సాయిబాబా, దేవుడు సాయిబాబా, షిరిడి సాయిబాబాను ప్రేమించే వాళ్ళు, వాడు గురువునే ఈశ్వరుడికి దేవుడి కింద కూడా వాళ్ళు అలా అప్పుడు వాళ్ళు పూజన అర్చన అలా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ మంత్రమైనా సరే ఓం నమో వెంకటేశాయ, ఏదో ఒక రూపం, ఏదో ఒక నామం, ఏదో నువ్వు నామం తీసుకుంటూ వెళుతుంటే ఇందులో కారణం ఏంటంటే మన హృదయంలో ఒక నిజం ఉంది. ఒక అమెరికన్ సైంటిస్ట్ భగవాన్ దగ్గర 10 నిమిషాలు కూర్చున్నాడు. అంటే భౌతికవాదులు ఏమనుకుంటారంటే శరీరం మరణించిన వెంటనే జీవితయాత్ర కూడా ముగిసిపోతున్నాడు, మన శరీరం చనిపోతుంది, ఏదో రోజున శ్మశానంలో దీన్ని కాల్చి బూడిచ్చేస్తారు. శరీరగతమైన యాత్ర ముగుస్తుంది, కానీ మన ప్రాణం యొక్క యాత్ర ముగియదు, జీవితం యొక్క యాత్ర కూడా ముగియదు. ఇంకో శరీరంలో జీవితం కంటిన్యూ అవుతుంది, ఇది బాగా లైఫ్ కంటిన్యూ అవుతుంది. అంటే ఆ శరీరం అక్కడ తోటి కాలిపోయి బూడిదవుతుంది, కానీ బాడీ గతమైంది ఆగిపోతుంది. చుట్టాలు స్నేహితులు అక్కడితో చెగిపోతారు వాళ్ళు, ఇవన్నీ కొండ సంబంధాలు, అక్కడితో ఆ సంబంధాలు చెగిపోతాయి, లైఫ్ కంటిన్యూ అవుతాం. లైఫ్ కంటిన్యూ ఇంకో దేహంలో లైఫ్ కంటిన్యూ అవుతా ఉంటుంది. అంటే చచ్చిపోవటం అంటే జీవితం ముగియదు, ఆ దేహం ముగిస్తుంది అంటే, ఆ దేహగతమైన చరిత్ర ముగిస్తుంది, అదే చచ్చిపోవటం అంటే. అంటే ఒక అమెరికన్ సైంటిస్ట్ అన్నాడు, భగవాన్ దగ్గరికి వచ్చి 10 నిమిషాలు కూర్చున్నాడు. భగవాన్ ఆయనతో ఏం మాట్లాడలేదు, ఆయన కూడా భగవాన్తో ఏం మాట్లాడలేదు, ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోలేదు. కొంతమంది అత్యంత ప్రియంగా ఉన్నవాళ్ళు ఒకళ్ళు మాట్లాడుకోరు, గంటల తరబడి కూర్చుంటారు, ఒకళ్ళు ఒకరు మాట్లాడుకోరు. ఏంటి ఏం మాట్లాడుకోవటం, అలా కూర్చుంటారు అంటే అనుకో, ఏం మాట్లాడుకుంటాం? హృదయం హృదయంతో మాట్లాడినప్పుడు, హృదయం హృదయంతో మాట్లాడుతున్నప్పుడు, ఆప్యాయతున్నప్పుడు, నిజంగా ప్రేమ నిజమైనప్పుడు మాటలతో పనేముంది? కొంతమంది గంటల తరబడి కూర్చుంటారు, మాట్లాడుకోరు, అవసరం లేదు. మనకు ప్రేమ తక్కువగా ఉన్నప్పుడు, ఆప్యాయం తక్కువగా ఉన్నప్పుడే కల్పించుకుని ఏదో మాట్లాడుతూ ఉండాలి. స్నానం చేశారా, లేదా భోజనం చేశారా, ఈ మధ్యన ఆరోగ్యం బాగుంటుంది, ఆడ ఆరోగ్యం బాగుందని మనకు తెలిసినా సరే ఇలా కల్పించుకుని ఏదో 90 ప్రశ్నలు అడిగారు. అంటే ఏంటి, లోపల వాళ్ళు మనం దూరంగా ఉన్నాం. ఆడ ఆరోగ్యం బాగుందని మనకు తెలుస్తానంటే మీ ఆరోగ్యం బాగుందని అడుగుతాం. లోపల ఆప్యాయత లేనప్పుడు, అనుబంధం లేనప్పుడు ఇటువంటి ప్రశ్నలు వస్తాయి, ఇటువంటి అశాంతి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి, ఇటువంటి గందరగోళం, క్షోభ. మనకు అవసరం లేని మాటలు మాట్లాడుతుంటే క్షోభ తెచ్చి పెడతాయని. నీకు జపం చేయటం వల్ల ఏమిటంటే, ఆ సైంటిస్ట్ మాట చెప్పాను కదా, 10 నిమిషాలు కూర్చున్నాడు ప్రశాంతుని, అప్పుడు ఒకటి ఆయనలోంచి స్ఫురించింది ఒకటి. ఇంతవరకు నేనేమనుకుంటున్నానంటే, ఈ దేహం ఎప్పుడైతే మరణించిందో అక్కడితోటి ఇంకా జీవితం ముగిసిపోతుంది అనుకున్నాను. కానీ దక్షిణ భారతదేశంలో ఉన్న ఈ ఋషి సమక్షంలో కూర్చున్నప్పుడు, నేను ప్రాణం పోతే పోతుంది అనుకునేవాడిని ఇదివరకు, ప్రాణం నేను కాదని, శరీరం నేను కాదు అని, ప్రాణం నేను కాదని, ఆలోచించే బుద్ధిని నేను కాదని, చాపలింగా తిరిగే మనస్సును నేను కాదని, ఇవన్నీ పోయినా, ఒకవేళ ప్రాణం పోయినా ఇంకోటి పోయినా ఇంకోటి పోయినా, వీటితోటి ఏమి నిమిత్తం లేకుండా, వీటితో వీటితోటి కించిత్ కూడా సంబంధం లేకుండా, ఏదైనా హృదయంలో నిజం ఉందని స్ఫురిస్తుంది అది నాకు తెలియపోయినా అన్నాడు. నాకు ప్రాణం పోయినా అది అక్కడ ఉంటుంది. విష్ణు అంటే వ్యాపించిన వాడు. విష్ణు అంటే ఏంటి, వ్యాపించిన వాడు. నీ హృదయంలోని నిజం నీకు తెలియజెప్పేవాడు గురువు. నీ హృదయంలోని నిజం నీకు తెలియజెప్పేవాడు ఎవరు, గురువు. తర్వాత నీ హృదయంలో ఉన్న నిజమే అంటే వ్యాపించిందో నీకు తెలుస్తుంది, అదో విష్ణు. అంటే గురువు తీసుకెళ్లి నేను ఏం చేస్తున్నాడు, విష్ణు స్వరూపణ చేస్తున్నాడు. నీ హృదయంలో ఉన్న నిజాన్ని తెలియపరిచేవాడు ఎవడు, గురువు. తర్వాత నీ హృదయంలో ఉన్న నిజం తెలిసాక మొత్తం ఈ లోకంలో కదా, అన్ని లోకాల్లోనే అన్ని పదార్థాలకి ఆధారంగా ఉన్నది చైతన్య వస్తు, చేతనంగా ఉన్నది అన్నిటికి చైతన్యం, చేతనంగా ఉన్నది అన్నిటిని ఆడించేది, లోకం అంతా వ్యాపించున్నది నీ హృదయంలోని నిజమే, లోకం ఉన్నదాన్ని విష్ణు అంటే వ్యాపించింది. అంటే నీ హృదయంలోని నిజమే, నీ హృదయంలోని నిజం నీకు అనుభవంలోకి వచ్చాక ఇదే సృష్టి అంతా మొత్తం అంతా వ్యాపించి ఉంది అనే అనుభవం నీకు కలుగుతుంది, అదే విష్ణువు. అంటే నీ గురువు నేను విష్ణు స్వరూపణి చేస్తున్నాడు. అంటే నీ గురువు ఏం చేస్తున్నాడు, నీ విష్ణువుని చేసి విడిచిపెడుతున్నాడు. ఇదే ఇక్కడ సైంటిస్ట్ చెప్తున్నాడు. అసలు నా ప్రాణం పోయినప్పుడు నేను పోతాననుకున్నాను పూర్వం, ఏంటి నా ప్రాణంతో సంబంధం లేకుండా ఏదో కనిపిస్తుంది హృదయంలో, కానీ నాకు తెలియటంలో ఏదో స్ఫురిస్తుంది, దాన్ని గ్లింప్సెస్ అంటారు, దాన్ని ఏదో స్ఫురిస్తాను, ఇంట్యూషన్ లేక ఇంట్యూషన్ ఏదో స్ఫురిస్తాను నాకు, కానీ నాకు తెలియటం అనుభవంలో మటుకు లేదు, ఏదో స్ఫురిస్తుంది కానీ ఇక్కడ ఈ సమక్షంలోనే అది స్ఫురిస్తుంది నాకు. అంతవరకు ఈయన సహాయ సహకారములు అందుతున్నట్టు కూడా తెలుస్తుంది. కానీ ఈ ఋషి ఆ పని సైలెంట్గా చేసి పెడుతున్నాడు. ఎవడో చేసిన పని కూడా మేమే చేసామని మనం చెప్తాండి, ఇంకా మనకు ఆత్మజ్ఞానమే. ఈ ఋషి ఆ సైంటిస్ట్ అంటాడు, ఆయన ద్వారా నాకు వచ్చే సహాయ సహకారములు, నాకు సహాయ సహకారములు అందుతున్నాయి, నా మనసుకు తెలియాలని కూడా ఆయన అనుకుంటున్నాడు. ఆయన దగ్గర నుంచి నాకు సహాయ సహకారములు అందుతున్నాయి, కానీ ఈ సహాయ సహకారములు నేను ఎవరివారు లేచి వెళ్ళిపోతా ఉండేవారు, ఒక నిమిషం చూసేవారు లేచి వెళ్ళిపోతా ఉంటారు. ఆయన ఏ పార్టీ అయినా ఒకవేళ ఆయన విధానాలు మనకు నచ్చకపోయినా మనుషుల మీద ప్రేమ ఉండేది. ఆయన ఆ ప్రేమ ఎటువంటిది అంటే, ఆయన ఎక్కడికైనా ఏ రోడ్డునే వెళుతున్నాయి అనుకోండి, తాటాకిలు కనిపించి ఏంటి ఈ తాటాకిలు అని కూల్చిపడాయని అనవాడు. అంటే ఆ తాటాకిలు కూల్చేసరికి తాటాకిలు ఉండదని కూడా ఆయన, అంటే ఈ తాటాకిళ్ళు అని తీసేసి పెంగిటిల్లో డాబాలో కట్టేయండి అని ఉద్దేశం. ఆ తాటాకిలు తీసేస్తే ఆ ఉన్నగాడు కూడా ఉండదని సంగతి పాప అనిపించదు. అంటే విధానాలు మనకు నచ్చకపోయినా మనుషుల మీద ప్రేమ ఉండేది ఆయనకి. అది ఈ తాటాకిళ్ళు ఏంటి వరుస ఏంటి అనవాడు. అంటే అంత భేదరకం ఏంటి, తాటాకి ఇంట్లో బతుకుతున్నారంటే ఆ తాటాకులు తీసేస్తే ఆ తాటాకులు కూడా ఉండదు. అంటే ఆయన ఉద్దేశం తాటాకులను తీసేసి వీళ్ళందరికీ డాబాలు కట్టించేవారు ఆయన. ఇంతే కదా ఏదైనా కట్టేవటానికి, అది కదా అక్కడ మాట కదా మనకు ముఖ్యం. ఆ మాటను ప్రేరేపించే సఫలతే మనకు కావాలి. అక్కడ మాట ముఖ్యం కదా, సఫలతే సద్బుద్ధి, అది దేశభక్తి, అది అక్కడ ప్రధానం. అంతేకాని అక్కడ మాటను మాటగా తీసుకోకూడదు. ఎక్కడైనా చేరు చూశాడనుకో, నాకు వ్యవసాయం గురించి తెలియదు, ఈ గట్లేంటి గొడవ ఏంటి అనుకోవడం, గట్టి లేకపోతే నీ నిలబడవని సంగతి అనకు తెలియదు, ఆ ఉద్దేశం ఏంటంటే గట్లు లేకపోతే ఇంకా ఎక్కువ పండిస్తున్నామని గట్లు అడ్డు వస్తున్నాయేమో పంటకని. అంటే నీకు వ్యవసాయం గురించి తెలియదు, అంతకంటే ఏమి లేదు. గట్లేంటి గొడవ ఏంటి అన్నాడు. ఆ గట్లు లేకపోతే మీరు ఎలా నిలబడుతుంది, మీరే నిలబడదు. అంటే ఆయన ఉద్దేశం గట్లు లేకపోతే ఇంకా పంట ఎక్కువ పండేస్తున్నామని ఇంక గట్టు కొంత పంట ఆపిచేస్తుందేమో అని. అంటే వ్యవసాయం తెలియక ఆయన చెప్తే అవి కూడా మాట మొక్కకు మొక్కలు తీసుకోకూడదు, సఫలమైన తీసుకోవాలి, అక్కడ కూడా ఆపు చేసేయాలి మనం. ఇక్కడ ఏమంటున్నాడంటే మీకు నీ లోపల ఒక నిజం ఉంది, మన లోపల ఒక నిజం ఉంది. అసలు ఇంకోటి అక్కడికి వెళ్లే వరకు మనం పునర్జన్మల్లోంచి కానీ వికారాలలోంచి కానీ మానసికమైన వైకల్యాలలోంచి కానీ ఈ ప్రకృతి గుణాలలోంచి కానీ ప్రియాప్రియాలలోంచి కానీ వాటిలోంచి వాటి యొక్క ప్రియాప్రియముల వేగంలోంచి కానీ మనం విడుదల పొందలేము. అసలు రమణ మహర్షి గారు ఒక సూత్రం చెప్పారు, నీ హృదయంలో నువ్వు నిజం నీకు తెలిసే వరకు ఏ జన్మ కా జన్మ నిజం కానుదని నిజం అనుకుంటూనే ఉంటావు నువ్వు. ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా నీ హృదయంలోని నిజానికి తెలిసే వరకు ప్రతి జన్మలో కూడా నిజం కాదుగా నిజం అనుకుంటూనే ఉంటాను. ఎప్పుడో ఏ గురువో ఇంటర్ఫీర్ అవ్వాలి. మనం నిన్న చింతపర్రులో చెప్పుకున్నాం, ఏం చింతపర్రు, సాయి చింతపర్రు. ఈ రోజున సాయి చింతపర్రు అయిపోయింది, అక్కడ విగ్రహ ప్రతిష్ట పొద్దున్న అయిపోయింది. సాయి చింతపర్రులో మనం ఏం చెప్పుకున్నాం, మనం చేసే ప్రార్థనలు, మనం చేసే ప్రయత్నాలు, మనం చేసే జపాలు, ఇవన్నీ వ్యవహారిక సత్యాలు. భగవంతుడి దయ నుంచి వచ్చే దయ, ఆ కంపాషన్, వండర్ఫుల్ కంపాషన్, అనిర్వచనమైనటువంటి నిర్వచనం చెప్పలేనటువంటి దయ, ఆ కరుణ, ఆ ప్రేమ, ఆప్యాయత, పారమార్థిక సత్యాలు. మనం చేసే జపం అంతా, మనం చేసే ధ్యానం అంతా, అంటే మనం జపం చేస్తున్నట్టుగా కొంచెం నటించినా కానీ ఎంటర్ఫీర్ అయ్యి మనకి జ్ఞానం ఇచ్చేస్తారు. కొంతమంది మాస్టర్లు ఎలా చెప్తారంటే, అబ్బాయి మీకు సమాజం చెడిపోయినా ఆ పేపర్ను కొంచెం నలుపు చేయండి, మీకు క్యాష్ మార్కులు వేసేస్తానంటూ అంటాడు. కొంతమంది అంటారు అంశబొమ్మ ఏమున్నాను అనుకో నీకు, ఒకవేళ అంశబొమ్మ లేదా కాకి బొమ్మ వేసామనుకో, పోనీ కింద అంశన్నాయి రాని రాయి క్యాష్ మార్కులు ఇచ్చేస్తానంట. రాస్తే రాయిచ్చింది కానీ ఈ మధ్య ఇంకో మహాత్ముడు అన్నాడు, హంస కొంగ హంస కాకితోడు కూడా స్నేహం చేయవు, ఒకవేళ హంస కాకితోడు స్నేహం చేస్తున్నాను అనుకోండి, ఈ హంస గుణాలు కాకి రావు, కాకి గుణాలు అనే హంసకు వచ్చేస్తాయన్నాడు. ఒకవేళ హంస వెళ్ళి కాకితోడు స్నేహం చేస్తాననుకోండి, హంస గుణాలు పోనీ కాకి వస్తే పర్వాలేదు, ఈ కాకి గుణాలు అని మటుకు హంసకు వస్తాయని చెప్పాడు. అంటే దుర్జనుడి అవకాశం వల్ల చివరికి సజ్జనుడు పాడైపోతాడని చెప్పటం అది. ఈ దుర్జనుడు సజ్జనుడు అవ్వకపోయాడే, సజ్జనుడు దుర్జనుడు అయిపోతాడని చెప్పడం కోసం ఆ సహవాసం యొక్క వేగం వచ్చినది. కొంతమంది ఇంట్లో వాళ్ళు చెబితే ఎంత జతగాళ్ళు చెప్తే ఉంటారు, కొంతమంది ఇంట్లో వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళ అభివృద్ధి కోసం చెప్పి వాళ్ళు కూడా ఎవడో చెందుతూ ఉంటారు జనాలు, ఆ రోడ్డు మీద జనం ఎవడో జతగాళ్ళు ఉంటారు, వాళ్ళకి వాళ్ళు చెప్తే ఏంటారు, ఇంట్లో వాళ్ళు చెప్పిన వాళ్ళు ఏంటారు అంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకుని వాళ్ళకే చెప్పినట్టు ఏదో జతగాళ్ళు ఉంటారు వాళ్ళకి. అంచేదే మీరు కాకి హంస అవుతున్నానని కంగారు పడకుండా అలా అవుతున్నాను ఒక భ్రాంతి పడుతున్నాను, హంస మటు కాకి అయిపోతున్నాను చెప్పాడు. అదే జపమన్నా ధ్యానం అన్నా ఎందుకంటే నీకు అక్కడ యూస్లెస్ థాట్స్, వెయిన్ థాట్స్, వెయిన్ డిజైర్స్, వెయిన్ యాక్షన్స్ కృష్ణుడు చెప్తాడు. మనకు వచ్చే తలంపులు పనికిరాని తలంపులు ఎన్నో వస్తాయి. దేహానికి ఉపయోగపడవు, ఫలానికి ఉపయోగపడవు, మన కుటుంబానికి ఉపయోగపడవు, ఎందుకు ఉపయోగపడవు, పనికిరాని తలంపులు. నిద్రలో 4-5 గంటలు సుఖంగా ఉంటా ఉంటే ఇంకా పనికిరాని తలంపులన్నీ వస్తాయి. ఈ జపం ఎందుకంటే నీకు భగవాన్ చెప్తున్నారు, ఈ జపం ఎందుకంటే నీకు యూసు వ్యర్థమైన చింతలు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన కోరికలు, ఆ కోరిక నీ కుటుంబానికి ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు. పోనీ ఆ కోరిక ఆ చింతన దైవ చింతన పోనీ దైవం దగ్గరికి తీసుకెళ్తుందంటే చింతన దైవం దగ్గరికి తీసుకెళ్ళదు. నీకు యూస్లెస్ థాట్స్, వెయిన్ థాట్స్, వెయిన్ యాక్షన్స్, వెయిన్ డిజైర్స్, వ్యర్థమైన కోరికలన్నీ వస్తాయి. ఎందుకు పనికిరాని తలంపులన్నీ వస్తాయి? శుభ్రంగా ప్రపంచంలోని దెయ్యాలని వచ్చి నీ తలలో కాపరం ఉంటాయి. ఒక దెయ్యం కాదు, ప్రపంచంలోని దెయ్యాలన్నీ వస్తాయి నీ తలలోకి. అయితే ఈ దెయ్యాలు నీ తలలో కాపరం ఉండకుండా భగవంతుడి నామం ఏదైనా జపించుకుంటే దెయ్యాలు రాకుండా ఆపు చేస్తాయి. ముందు నీకు సాక్షాత్కారం అయినా పోయినా. ఈ మధ్యన హైదరాబాద్లో హాస్పిటల్లో ఏమన్నారంటే, డాక్టర్ గారు నీకు రోగం తగ్గిందా అన్నారు ఓ పేషెంట్. ముందు నాకు రోగం తగ్గినా తగ్గకపోయినా హాస్పిటల్లో నీ బయటికి పంపిపోయినాడు. ముందు ఈ హాస్పిటల్లో మీరు దాన్ని విడుదల చేయటమే మీరు నాకు కావాలి అంటే అతనికి బహుశా ఏదో నిర్ధారణ వచ్చింది, ఇంకా తగ్గదు ఇక్కడ ఈ హాస్పిటల్లో తగ్గదని. ఎందుకు వచ్చిందో లేకపోతే ట్రీట్మెంట్ బాగా నాకేమన్నా తగ్గిందా తగ్గలేదని చెప్పు. నన్ను విడుదల బయటకు పంపేయండి, ఇక్కడ ఈ స్టేషన్లో, ఈ పోలీస్ స్టేషన్లో ఉంచాలి. నన్ను విడుదల చేస్తే మీరు చేసి నాకు ఉపకారం ఏంటంటే నాకు రోగం తగ్గించడం కాదు, విడుదల చేయడం సరిపోతున్నాను. దాన్ని డిశ్చార్జ్ అంటారేమో, ఏమంటారు దాన్ని, ఏదో మొత్తం మీద విడుదల చేయటం. మీరు విడుదల చేస్తే ఉపకారం ఆ రోగం తగ్గించినట్టే. అంటే వీడికి ఎలా ఎందుకు అనిపించిందంటే మొత్తం మీద ఇంకా ఇంకో 10 రోజులు ఉంటాయి, సంవత్సరం అంతా అరిపేయడం ఉంది హాస్పిటల్లో. అంటే ముందు బయటికి పంపేయమన్నాడు హాస్పిటల్లో. అందుకని భగవాన్ ఏం చెప్తున్నారండి, నీకు అది నిజం తెలిసినా తెలియకపోయింది, వదిలేదు నిజం, దెయ్యాలు వచ్చి నీ తలకాయలు పనిచేయటం మానేస్తాయి. మన దెయ్యాలు వర్క్షాప్ అనమాట మన బుర్ర, మన బుర్ర దేవుడికి వర్క్షాప్ కాదు. దెయ్యాలన్నీ దేశంలోని దెయ్యాలన్నీ వచ్చి మన బుర్రలో ఉంటాయి. అయితే ఈ దెయ్యాలని నిలిచిపెట్టగలండి, భగవంతుడి నామం ఏదో నారాయణ నామం, ఏదోటి వెంకటేశ్వరుడు, ఏదోటి నీ అతని గురువు నామం, ఏదోటి నీకు ఏదో ఇష్టమైతే అది అన్ని నామాలు అన్ని నీకు ఏదో ఇష్టం. ఇప్పుడు రామనామం చేస్తున్నావు, ఎందుకు రామనామం చేస్తున్నావు? రామనామాన్ని తారకనామం అంటారు. అంటే తారకనామం అంటే తరింపజేసేది, రక్షింపజేసేది అని. ఏం చేత ఆ రాముడు రూపం, ఆ రాముడు నామం, ఆయన కళ్యాణ గుణాలు ఒక్కసారి స్మరించేటప్పటికి మన మనసు పలచబడిపోతుంది, చిరిగిపోతుంది. మీకు రాముడు గొప్పతనం ఏంటండి? ఎక్కడ రియాక్షన్ కాదు. మీకు రామాయణంలో ఎక్కడ రియాక్ట్ అవ్వడు రాముడు? అసలు మనకు విశ్వాసం ఉండదు. మేము బాబా చెప్పినట్టు మనం రెండు విడిచిపెట్టకూడదు, విశ్వాసం ఒకటి ఓర్పోటి. అసలు విశ్వాసం ఉండాలి, కానీ ఆ ఒక్క విశ్వాసమే మనకు ఆత్మజ్ఞానం కాదు. మన హృదయంలో నిజం దగ్గరికి మనం తొలగిపోతున్నది. ఒక్క విశ్వాసం చాలు, ఫెయిత్ చాలు. జీవితం ఉదయం విశ్వాసం కాపాడుకోండి అని చెప్పాడు బాబా. ఒకటి విశ్వాసం, రెండు ఓర్పు. ఇదే రెండాటి గురించి ఆయన ఎక్కువ లైఫ్ లాంగ్ టీచ్ చేశాడు. అంటే నీకు జపం వల్ల, ధ్యానం వల్ల, అంటే ఇతర విషయాలు అండి. అంటే మీ పూర్వజన్మలోంచి కొంతమందికి, మన పూర్వజన్మలోంచి కొన్ని కొన్ని బలహీనతలు వస్తాయి, కొన్ని సంస్కారాలు వస్తాయి, కొన్ని తలంపులు వస్తూ ఉంటాయి, కొన్ని అలవాట్లు వస్తూ ఉంటాయి. ఆ తలంపుల్లోంచి, ఆ అలవాట్లలోంచి, ఆ విషయ చింతనలోంచి నిన్ను విడుదల చేసి, నిన్ను అనారోగ్యంలోంచి విడుదల చేసి, నీకు ఆరోగ్యం కలగజేయటం కోసం నీ హృదయంలో ఉన్న ముందు, నీ హృదయంలో ఉన్న నిజం మాట ఎలా ఉన్నా, నీకు నీ ఏ విషయాలైతే నీకు దుఃఖాన్ని కలగజేస్తున్నాయో, ఏ తలంపులైతే నీకు దుఃఖాన్ని కలగజేస్తున్నాయో, ఏ తలంపులైతే నిన్ను వెదకి గురి చేస్తున్నాయో, అందులోంచి జపం, ధ్యానము నిన్ను అందులోంచి విడుదల చేస్తున్న ముందసు. అందుకు నువ్వు జపం చేయి. జపం అంటే హోలీ నేమ్. ఏదైతే నీకు నచ్చిన నామం తీసుకుని మైండ్లో అదే. ఇప్పుడు గాంధీ గారు చూడండి, బాగా ప్రాక్టీస్ చేశాడు. గాంధీ గారిని పేల్చినప్పుడు, చంపించినప్పుడు, హే రామ్, హే రామ్, హే రామ్, నన్ను చేరు కుడితే, చేరు కుడితే భరించడం, చేరు కుడితే, చేరు కాదు ఎర్రచేను కుడితే భరించడం. ఏం చేస్తాను? గాంధీ ఎముకల్ని, గాంధీ ఎముకల్ని, గాంధీ రక్తాన్ని, గాంధీ మాంసాన్ని, గాంధీ మనస్సుని, గాంధీ గుండెని పట్టేసింది రామారావు. అంటే పేల్చినప్పుడు అంటే చాలా బాధ ఉండేది, కొన్ని క్షణాలే బాధ ఉంటుంది. అప్పుడు కూడా హే రామ్, హే రామ్, హే రామ్. గాంధీ గారి సిద్ధాంతం ఏంటంటే, మహాభాగవతంలో ఒక మాట ఉంది సప్తమ స్కంధంలో, పాముల్ని పేలిని చంపినా దోషము లేదు, పాపము లేదని. పాముని చంపినా అంటే విష జంతువులయ్యి వాటిని చంపినా పాపము లేదు, దోషము లేదు. ఒక పాముని చంపినా, తేలిని చంపినా దోషం లేదు, పాపం లేదు. భాగవతంలో ఉంది, వ్యాసుడు రాసింది ఇది. కానీ గాంధీ గారు అది కూడా అంగీకరించలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తాంటే, మంత్రులు వస్తాంటే, ఎదరో ఒక 10 మంది తుపాకులు, వెనకాల 10 మంది తుపాకులు, ఎదరో 10 జీపులు, వెనకాల 10 జీపులు. ఎవడైనా ఏదైనా అప్లికేషన్ తెచ్చిన ఆడో నక్షడైతే ఆయన చూసి భయపడటం. అంటే గాంధీ గారు ఎలా అడిగారు అంటే, సప్తమ స్కంధంలో ఎలా ఉందండి, పాముని పాముని చంపకూడదు, పాముని చంపినా దోషం లేదు, చేయని చంపినా దోషం లేదు అయితే. అంటే గాంధీ గారు ఏమన్నాడైతే ఒక చక్కటి మాట చెప్పారు. అంటే ఈశ్వరుడి మీద ఆయన, రాముడి మీద ఆయన కొన్ని విశ్వాసం కోసం మీరు చెప్తున్నాను, కాలక్షేపం కోసం చెప్పటం లేదు. గాంధీ గారి గురువు ఎవరంటే ఆయన ఇంట్లో పనిచేసే మనిషే. గాంధీ గారికి రామనామం ఎవరో పీఠాధిపతులు బోధించలేదు, వాళ్ళు ఇంట్లో పనిచేసి మనిషి స్వేపరే బోధించింది రామనామం ఆవిడ. అంటే ఆవిడ జీవితం పొడిగిన మర్చిపోలేదు. ఆ ఇల్లు తుడిచేవాడే బోధించింది ఆవిడకి రామనామం. ఆయన గురువు ఆవిడే, ఇల్లు తుడిచేవాడు. గాంధీ గారు ఇంటికి వచ్చి రోజు అరగంట చెప్పి గదులని చూసి చెడిపోయింది. ఆవిడే బోధించింది రామనామం ఆవిడ. కొంతమంది ధనవంతులతో ఎక్కువ స్నేహం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది. అలా అదొక సరదా వాళ్ళకి. ధనవంతులు వాళ్ళ చుట్టాలు కాకపోయినా చుట్టాలని చెప్తూ ఉంటారు. ఈ ధనవంతులతో స్నేహం చేయడానికి కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు. చివరికి జరిగేది ఏంటంటే, వాళ్ళ ధనం వీళ్ళకి రాదు కానీ వాళ్ళ అలవాట్లను వీళ్ళకి వస్తాయి. అంతకుముందు ఇది నేల చక్కటి సినిమాకి వెళ్తాంటే ఆ ధనవంతులతో స్నేహం చేసాక రిజర్వ్డ్ కానీ ఇది వెళ్ళడం. ఇక్కడ ఒక చక్కటి మాట చెప్పాడు బాపూజీ, మీరు బాగా అర్థం చేసుకోండి. ఏం చెప్పాడంటే, భాగవతంలో రాశారు అనుకోండి, సరే భాగవతం మనం పూజింపదగిన గ్రంథమే, అదే బాగుపడాలంటేనే భాగవతం చదవాలంటారు అంటే అయితే. కానీ గాంధీ ఒక మాట చెప్పాడు, ఆ దేహ ప్రారంభంలో వాడు పాము చేత కరవబడి చనిపోవలసిన ప్రారంభం కనుక వాడు ఉంటే, వాడు ఎక్కడ మారుమూల కూర్చున్నా మంచం మీద పడుకున్నాడు, పాము చేత కరవబడి చేస్తాడని చెప్పాడు బాపూజీ. వాడికి రాముడి మీద విశ్వాసం భగవంతుని రాశారులేండి. కానీ బాపూజీ ఈశ్వరుడు పట్ల ఆయనకు విశ్వాసం చూడండి. పాముని చంపితే దోషం లేదని రాయొచ్చు భాగవతం. దాన్ని విమర్శించలేదు ఆయన, దాన్ని విమర్శించలేదు. వాడు విమర్శించుకుంటే ఈ మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఒక మనిషి
పాము చేత కరవబడి చనిపోయే ప్రారంభం కనుక అడు ఉంటే దోమతరలు వేసేసుకుని చుట్టూరుని మంచం మీద పడుకున్నా ఆయన వచ్చి పాము కరుస్తుంది వాడు చని పోడూరు రామారావు డాక్టర్ రామారావు గారు ఉదాహరణ మనకు. పోడూరు డాక్టర్ రామారావు గారు ఆయన ఇంటికాడ ఆయన బెడ్రూమ్ లో చుట్టూరు దోమతరలు వేసుకుని మంచం మీద పడుకుని ఉండగా ఇంకా ఈయన 2 నిమిషాలకి ఈ పేషెంట్ ని చూసి ఇంకా 2 నిమిషానికి ఈయన వెళ్ళి మంచం మీద నడుము వాలుస్తాడనగా గాంధీ గారు చెప్పినట్టు ముందే ఎల్లు తాచుకొని మంచం మీద పడుకుంది. ఎక్కడ ఇది పురాణం కాదు, ఈ పురాణంగా పోడూరు డాక్టర్ రామారావు గారి విషయం చెప్తున్నాను. ఇక్కడ నుంచి 4 మైళ్ళ దూరంలో సంగతి ముందే పాము వెళ్ళిపోయి లోపలుంది. ఆ పాముని ఎలా చూసుకుంటాడు, మంచం మీద పాము ఉందని ఎలా అనుకుంటాడు, పైగా చుట్టూరు దోమచారం ఉంది. సరిగ్గా వెళ్ళి పడుకున్నాడు ఆయన, సరిగ్గా కాటేసేసి డాక్టర్ కోర్స్ ఏదో చదువుకున్నాడు కదా, అక్కడి నుంచి ఏదో చేసాడు, ఇంకొకరు రమ్మన్నారు కట్ చేసేసాడు, అక్కడికి ఏదో చేసాడు, తాత్కాలికంగా బతికాడు అనుకోండి ఆయన, తాత్కాలిక ఎంత కోసేసుకున్నాడు ఆయన లోపలికి విషయం వెళ్ళకుండా తాత్కాలిక. తర్వాత ఏదో కారణం వల్ల ఆయన చనిపోయారు, ఎక్కువ కాలం బతకలేదు. ఆయన ఆరోగ్య సూత్రాలు అన్ని పాటించేవారు కానీ మొత్తం అన్ని రోగాలు ఆయనకు వచ్చాయి. ఆయన ఆరోగ్య సూత్రాలు అన్ని పాటించేవారు కానీ దేశంలో ఎన్ని రోగాలు ఉన్నా అన్ని వచ్చినాయి. అది ఏంటి, అదొక రకమైన ప్రారంభం. కొంతమంది ఆరోగ్య సూత్రాలు పాటించకపోయినా 100 ఏళ్ళు బతికే వాళ్ళు ఉన్నారు. తాటిలొట్లు తినేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, శుభ్రంగా 100 ఏళ్ళు బతుకుతూ ఉంటారు, మనకేమో మంచిని జరగదు. ఈ గాంధీ గారు చెప్పిన సిద్ధాంతం మీరు అర్థం చేసుకోండి. భాగవతం రాస్తే రాశాడు ఆయన, ఏం విమర్శించలేదు ఆయన. Q5 అవుతుంది, ఎవరికైనా ఏదైనా పని అంటే నెమ్మదిగా పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోండి. పక్క వాళ్ళని మళ్ళీ గిల్లకండి, పక్క వాళ్ళని ఏమి గిల్లొద్దు. మీకు ఏదైనా పని ఉంటే ఒక ట్రైన్ టైం అయినా, మీకు ఇంకో పని ఉన్నా, ఇంటికాడ పని ఉన్నా, పక్క వాళ్ళని మట్టికి గిల్లకుండా, పక్క వాళ్ళని చెడగొట్టకుండా నెమ్మదిగా మీరు వెళ్ళిపోండి. పక్క వాళ్ళని గిలకుండా ఉంటే సరిపోదు. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రయత్నపూర్వకంగా మనసు ఇతర విషయాల గురించి అంటే నీకు పూర్వజన్మ నుంచి వచ్చే వాసనలు కొన్ని ఉంటాయి, అలవాట్లు కొన్ని ఉంటాయి, తలంపులు కొన్ని, అక్కర్లేని తలంపులు అన్నీ వస్తాయి. ఈ దష్టనంతా ఆపు చేస్తుంది నువ్వు భక్తిపూర్వకంగా, నువ్వు హృదయపూర్వకంగా విశ్వాసంతో నువ్వు జపం చేస్తుంటే, పూజ చేస్తుంటే, ధ్యానం చేస్తుంటే. ఇలా మాటి వాడు అడిగాడు నన్ను పూజ ఎందుకు చేయాలని. టైంకి పూజ అలవాటు అయితే టైంకి స్నానం చేస్తాం, పూజ కోసమైనా స్నానం చేస్తాం, స్నానం చేయకుండా పూజ చేయం కదా. టైంకి పూజ అలవాటైతే టైంకి స్నానం చేస్తాం, టైంకి ఆఫీస్కి వెళ్ళిపోతాం, అందుకు చేయొచ్చు అని చెప్పాను. అది దేవుడు దేవుడు అంటే మళ్ళీ వాళ్ళకి అర్థమవుతుంది, అర్థమవుతుంది. టైంకి పూజ అలవాటు ఉందనుకోండి, ఆ పూజ కోసమైనా స్నానం చేయాలి మనం. ఎప్పుడైతే టైంకి స్నానం చేయడానికి అలవాటు పడ్డాడో, టైంకి పూజ చేయడానికి అలవాటు పడ్డాడో, తప్పనిసరిగా టైంకి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. స్నానం చేయడానికైనా మరి పూజ చేయడానికైనా స్నానం చేయాలి కదండి. అసలు నీకు ఏమి అక్కర్లేదు, నువ్వు కాని దాంట్లో నుంచి విడుదల చేస్తుంది నిన్ను. ఏది జపం, ధ్యానము, విచారణ నిన్ను కాని దాంట్లో నుంచి నిన్ను విడుదల చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే కాని దాంట్లో నుంచి విడుదలయ్యావో నువ్వు ఆ హృదయ గుహలో పడిపోతావు. భగవాన్ చెప్పేవారు, మీరు కాళ్ళు జారకుండా ఎంత జాగ్రత్త పడతారో పెదాలు కూడా జారకుండా అంత జాగ్రత్త పడమని చెప్పి. కొంతమంది సింగర్ సింగర్ మాటలనే మాట, కొంతమందిని కూడా ఈ మధ్యవర్తులుగా తీసుకెళ్లి చెడగొట్టి వస్తారు పని. గాంధీ గారు ఇది భగవాన్ అన్నారు ఈ మాట. ఏమన్నారంటే నువ్వు కాళ్ళు జారకుండా మనం ఎక్కడ నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం కాళ్ళు జారకుండా, కానీ పెజాల విషయంలో నీ పెదిమల విషయంలో అంత జాగ్రత్తగా ఉండవు. కాళ్ళు జారకుండా నువ్వు ఎంత జాగ్రత్త పడతావు, నీ పెదిమలు కూడా జారకుండా అంత జాగ్రత్త పడమన్నాడు. అంటే ఏంటి, ఉపయోగం లేని మాట, వ్యర్థమైన మాట, నీకు కలిసి రాని మాట, ఇతరులకు కలిసి రాని మాట, ఒక మాట నువ్వు మాట్లాడు. నీ లిప్స్ అసలు స్లిప్ అవ్వకూడదని చెప్పాడు భగవాన్. ఏంటంటే కాళ్ళు జారితే వెనక్కి తీసుకొచ్చాం కానీ మాట జారితే వెనక్కి తీసుకోవడం కష్టం. అంచేత కాళ్ళు ఒక లెగ్స్ స్లిప్ అయినా లిప్స్ స్లిప్ అవ్వకూడదని. ఇదంతా తపస్సులో ఒక భాగం. ఎందుకు కాలక్షేపం అని చెప్పలేదు భగవాన్? ఇది కూడా తపస్సులో ఒక భాగం. అంటే వాక్కు తపస్సు, మానసిక తపస్సు, శారీరక తపస్సు. ఏ ఒక్కరే మనం దేవాలయంలోకి వెళ్తాం అనుకోండి, అక్కడ అనవసరమైన ఏమున్నాయని కొన్ని పెంకు ముక్కలు అయ్యి మన చేతితో తీసేసి పక్కన పెడతాం అనుకోండి, అది కూడా తపస్సు. మన స్వార్థం లేకుండా చేసి ఏ పనైనా తపస్సు. ఏదైనా దేవాలయంలోకి వెళతాం అనుకోండి, అక్కడ ఏదో ములకంపు కనిపించింది అనుకోండి, తీసేసి ఇబ్బంది ఇతరులకు ఎవరికనుక గుచ్చుకోకుండా తీసుకెళ్ళి పక్కన పెడతాం అనుకోండి, అది కూడా తపస్సు. మనం చేసే తపస్సు అంటే మన ఇంట్లోనే దుమ్మంతా పట్టుకెళ్ళి మెయిన్ రోడ్డు మీద వేస్తాం, అది మనం చేసే తపస్సు. అంటే రోడ్డు పాడైపోయిన పర్లేదు, మన ఇల్లు బాగుంటే చాలు, ఇది మన దేశభక్తి, మనం చేసే తపస్సు. అంటే రోడ్డు అంతా దుమ్మైనా పర్లేదు, మన ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు. ఇక్కడ హృదయ గుహలో భగవంతుడు ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు భగవంతుడు, ఎక్కడున్నాడు, గుహలో ఉన్నాడు. భగవంతుడికి పేరుంది గుహేశుడని. ఏమేశుడు? గుహేశుడు. గుహేశుడు అంటే గుహలో ఉన్న ఈశ్వరుడు, గుహలో ఉన్న ఈశ్వరుడు. మిగతా మనం బయట కనిపించే మన గైడ్ పొందించే దేవుళ్ళన్నీ మన శరీరం ఎంత నిజమో, మన మనస్సు నిజమో అంతే నిజం. అన్ని పారమార్థిక సత్యం. వీడి మటుకి దుంప తెంపేస్తాడు వీడు. మనకు వచ్చే ప్రతి తలంపుకి మనం ఆన్సరబుల్. ఏ నాటికైనా, ఈ జన్మకైనా సరే, రాబోయే జన్మకైనా సరే, కోసేస్తాడు రంపప కోతకి. ఈ శుక్రవారం అభిషేకం లాంటిది కాదు. గుహలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? గుహలో ఉన్నాడు. ఎవడో ఈశ్వరుడు పరమాత్మ. ఎక్కడున్నాడు? గుహలో. ఏ గుహది? హృదయ గుహలో ఉన్నాడు. ఆ హృదయ గుహలో ఉన్న శివుని, ఈ శివుని ఏమంటారు? గుహేశుడు. గుహేశుడు అంటే గుహలోన ఈశ్వరుడు. అక్కడికి వెళ్ళాలి మనం. మన గమ్యం ఏమిటి? కాశీ వెళ్ళటం, రామేశ్వరం వెళ్ళటం కాదు. మన హృదయ గుహలోకి మనం విత్తిడ్ మైండ్ని అక్కడ విత్తిడ్ చేయాలి. మన మనస్సుని, మన ఇంద్రియాలని ఎక్కడికి, ఎక్కడికి ఉపసంహరించాలి? ఉపసంహరించి మనస్సును ఉపసంహరించి 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 విత్తిడ్రా చేసి విత్తిడ్రా చేసి విత్తిడ్రా చేసి ఎక్కడికి వెళ్ళాలి? హృదయ గుహలోకి వెళ్ళాలి. ఆ లోయ హృదయం యొక్క లోయలోకి, హృదయం యొక్క గుహలోకి వెళ్ళాలి. ఆ గుహలోకి వెళ్ళాలి. హార్ట్ కేవ్. హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు, అది కేవ్. ఆ సింహం, తన గుహలో సింహం ఎలా ఉంటుందో, ఈ గుహలో ఈశ్వరుడు అలా ఉంటాడు. నీకు మంచికి బహుమానం ఇస్తాడు, చెడ్డకి పనిష్మెంట్ కూడా ఇస్తాడు. నీకు మంచికి రివార్డ్ ఇస్తాడు, చెడ్డకి పనిష్మెంట్ ఇస్తాడు. అయితే ఇవన్నీ కూడా వ్యవహారిక సత్యాలు. ఇవన్నీ కూడా వ్యవహారిక సత్యాలు. ఏదో మా ప్రారంభం ఏదో వచ్చింది. ప్రారంభాన్ని ప్రశాంతంగా అనిపిస్తాం, నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని అడుగుతాం అనుకోండి. అని అడిగితే హృదయపూర్వకంగా జ్ఞానాన్ని ఇక్కడ వాడు ఇచ్చేవాడు, జ్ఞానదాత వాడు. మన జ్ఞానదాత ఎక్కడో లేడు, మన హృదయంలోనే ఉన్నాడు. జ్ఞానదాత, శాంతిదాత, కాంతిదాత, మోక్ష ప్రదాత. ఎక్కడున్నాడు వాడు? ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నాం మన దేహబుద్ధి వల్ల, శవబుద్ధి వల్ల, దేహాభిమానం వల్ల, ఈ బాడీ బాగుంది అయ్యి వల్ల ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం ఒకటే, ఈ బాడీ, బాడీయే కారణం దానికి. అలా అనుకోవడానికి కారణం అంటే దేహంతో తాదాప్యం పొందే ఆ నేనే కారణం. ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు అనుకోవటానికి. అంటే ఇక్కడ ఉన్నవాడిని మనం పూర్తిగా శరణాగతి చేసి, ఇక్కడ ఉన్నవాడిని పూర్తిగా శరణాగతి చేసి, నాకు జ్ఞానమే కావాలి, నాకు శాంతి కావాలి, జ్ఞానం కావాలి అంటే భగవంతుల్లో ఒకటి ఉంది వాడు. జ్ఞాపకం పెట్టుకోండి, మనం ఏది కోరితే అది ఇస్తాం. ఇక్కడ మనం ఇంతమంది కూర్చున్నాం, ఇందులో నిజంగా జ్ఞానాన్ని కోరేవాడు ఎంతమంది ఉన్నారో చెప్పండి. కడుపు నొప్పి వస్తే కడుపు నొప్పి తప్పిపోవాలి, లేదా మీ ఇంట్లో మీ అమ్మాయికి పెళ్ళి అవ్వడం కొంచెం ఆలస్యం అవుతుంది, ఇంకా ఈ సంవత్సరం అయిపోవాలి. మొత్తం మీ శక్తి యుక్తి అంతా కూడా ఖర్చు పెట్టి దేవుణ్ణి దానికోసం ప్రార్థించండి. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మిగతా విషయాలు వద్దు. హృదయపూర్వకంగా ఈశ్వరుడు అంతర్యామగా ఉన్నవాడు. ఈ భూషేశ్వరుని, గుహలో ఉన్న ఈశ్వరుణ్ణే మనం ఒక ఈ కోటి జన్మలు ఎక్కిన ఆ హృదయ గుహలోకి మనం ఎంటర్ అవ్వలేకపోతే జ్ఞానం కలిగే ప్రశ్నే లేదు. ఎక్కడ జ్ఞానం ఉంది అక్కడికి వెళ్ళవలసింది. ముగిస్తున్నాం. అదే హైదరాబాద్ భక్తుల మీద నీకు ఎంత ఆప్షయంగా ఉండదు. నా సావుకారి గారికి హైదరాబాద్ భక్తులు అంటే బాగా సరిపెడతా ఉంటాడు. ఎక్కువ హైదరాబాద్ నివాసులు, హైదరాబాద్ భక్తులు, హైదరాబాద్ నివాసులు. ఈ వీడు ఎవడు నివాసి, లోపల ఈశ్వరుడు ఎవరు నివాసి? హృదయ నివాసి. ఇక్కడున్న ఈశ్వరుడు ఏ నివాసి? హృదయ నివాసి. అక్కడికి చేరుకోవాలి మనం. ఎక్కడ చేరుకోవాలి? హృదయ నివాసి దగ్గరికి చేరుకోవాలి. అంటే దానికి తూకం ఉండాలి. అక్కడికి వెళ్ళాలంటే తూకం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం లేకుండా, అభ్యాసం లేకుండా అలా హృదయం వైపుకి మన మనస్సు, మన ముఖం అటు తిరగదు. వైరాగ్యం అభ్యాసం వల్ల ఆ హృదయం యొక్క లోయల్లోకి మనం వైరాగ్యం వల్ల అంటే జ్ఞానం దేని వల్ల వస్తుందంటే వైరాగ్యం లేకుండా, అభ్యాసం లేకుండా, సజ్జన సాంగత్యం లేకుండా, సాధన లేకుండా, హోలీ కంపెనీ లేకుండా ఇక హృదయంలో మనం ప్రవేశించలేము. ఆ హృదయ గుహలో ప్రవేశించలేకపోతే జ్ఞానం కూడా లభ్యం కాదు. చెప్తా ఉంటారు, దేహానికి పక్షపాతం రాకూడదు, మనస్సుకు పక్షపాతం రాకూడదు. దేహానికి ఏమి రాకూడదు? పక్షపాతం రాకూడదు. దేహానికి ఏమి రాకూడదు? పక్షపాతం. మనస్సుకి ఏమి రాకూడదు? పక్షపాతం రాకూడదు. మా సాహుకారి గారికి మాకు హైదరాబాద్ భక్తుల మీద పక్షపాతం వచ్చేస్తుంది. అంటే భవిష్యత్తు చివరికి వచ్చే ఇది కూడా జ్ఞానానికి అడ్డుగా వచ్చేస్తుంది. చివరికి ఏది ఒక పారాగ్రాఫ్ కూడా చదవాలి, మనం రెండు మూడు వాక్యాలు కూడా చదవలేదు. ఎక్కడున్నావు? అంచేత నువ్వు, నీకు నువ్వు కాని దాంట్లోంచి నువ్వు విడుదల పొందితే, విడుదల పొందకుండా మటుకి, నువ్వు కాని దాంట్లోంచి విడుదల పొందకుండా మటుకి నువ్వు ఏదిగా ఉన్నావు అది నీకు ఎరుకులోకి రాదు. నువ్వు అది అయ్యి ఉన్నా నీకు ఎదురు ఎరుకులోకి రాదు, నీ అవేర్నెస్ లోకి రాదు అది. అంటే ఎప్పటికైనా నువ్వు వైరాగ్యం వల్ల మనం చెట్టేస్తే ఏం కాస్తుంది? మామిడి చెట్టేస్తే ఏం కాస్తుంది? మామిడి పండు కాస్తుంది అంతే కదా. వైరాగ్యాన్ని ప్రాక్టీ, వైరాగ్యం అనే వృక్షానికి కాసే కాయి పండు ఆత్మజ్ఞానం. ఎక్కడ గడ్డిమేటు కనిపిస్తే గడ్డిమేటు మనకుంటే బాగుండు అనుకున్నప్పుడు ఇంకా మనకు వైరాగ్యం వస్తుంది. అదే జపమంటే అంటే నీకు ఇప్పుడు ఇంతకీ భగవాన్ ఏం చెప్తున్నారంటే, నువ్వు ఈశ్వరుని అవతార పురుషులు ఎవరినొకరిని ఆశ్రయించి గురువుని కానీ ఈశ్వరుని కానీ అంటే నువ్వు ఏదో ఒక రూపానికి పరిమితం అయిపోయి ఉన్నావు, నీ రూపానికి ఒక పేరు ఉంది, ఆ పేరుకి పరిమితమై ఉన్నావు. నువ్వు ఈ రెండాటిలోంచి విడుదల పొందాలి. రెండాటిలోంచి విడుదల పొందాలంటే ఏదో ఒక అవతార పురుషుణ్ణో గురువునో ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే రెండాటిలోంచి విడుదల పొందుతావు. అది ఇక్కడ అక్షరమామాల్లో భగవాన్ చెప్తారు. ఏం చెప్తారు? నాకు లోకం యొక్క మోహం పోవటానికి నీ మోహంలో పడ్డాను. ఇప్పుడు నీ మీద ఉన్న మోహం కూడా పోతేనే కానీ నాకు తత్వం తెలియదు. నీ మీద ఉన్న మోహం ఎవరు పోగొట్టాలో నువ్వే పోగొట్టాలి. అంటే నీ మీద ఉన్న మోహం కూడా నువ్వు పోగొట్టలేవు అనుకో, నువ్వు నాకు తొలగించవు అనుకో, నాకు తత్వం తెలియదు. తత్వం తెలిస్తేనే కానీ జ్ఞానం లేదు. తత్వం అంటే ఏంటి? అది నీవు అన్న సంగతి. ఏది దేనికోసమైతే నువ్వు అన్వేషిస్తున్నావో, దేనికోసమైతే నువ్వు జపతపములు చేస్తున్నావో, జపధ్యానములు చేస్తున్నావో, అది నీవై అన్న సంగతి నీకు తెలియాలి. అదే తత్వం. తద్ది ప్రణిపైతేన పరిప్రశ్నేన సేవయ. ఇదే ఎవడో చదువుకుంటాంటే సిరిడి సాయిబాబా పైకి ఏడవమన్నాడు. అది లో పండితుడు లోపల చదువుకుంటున్నాడు పాపం. నేను కూడా వింటాను రేపు నీ పైకి ఏడవమన్నాడు. తద్విద్ది తత్తే ఏదిగా నువ్వు ఉన్నావో అది నీకంతటి నీకు తెలియబడదు, దాన్ని నువ్వు తెలుసుకోవ. ఏదిగా నువ్వు ఉన్నావో అది కృష్ణుడు చెప్తాడు, నాలుగో అధ్యాయంలో ఉంది. ఏదిగా నువ్వు ఉన్నావో అది నీకు తెలియబడాలంటే అది నీవే. కానీ అది నీకు ఎరుకులోకి రావాలంటే, అది నీకు తెలియబడాలంటే జ్ఞాని జ్ఞానిని ఆశ్రయించు. జ్ఞాని అంటే ఎవడు? వాడు స్వరూపం వాడు తెలిసిన వాడు, తత్వం తెలిసిన వాడు, వాడి స్వరూపం వాడు తెలిసిన వాడు. వాడిని ఎలా అడగాలి? పరిప్రశ్నేనా అంటే గౌరవంగా అడగాలి, నమ్మకంగా అడగాలి. వాడు హృదయంలో ఉన్న జ్ఞాన సముద్రం పొంగాలి, నువ్వు జుర్రుకోవాలి. జ్ఞాని యొక్క హృదయంలో ఒక జ్ఞాన సముద్రం ఉన్నా పొంగకపోతే నువ్వు జుర్రుకోలేవు. అంచేత ప్రణిపాచేన ప్రణామము చెయ్యాలి, వంగాలి. మన కొంతమంది అంటారు, మా తలకాయని ఎక్కడ ఉంచే సమస్య లేదంటారు. రోజు మంగళవాడి దగ్గర ఉంచుతా ఉంటారు. మంగళవాడు వస్తే తలకాయ ఉంచి కూర్చుంటారు శుభ్రంగా. ఆడు మరి తల ఎత్తమా వాడికి ఎత్తరు. మరి ఎవరి దగ్గర తల ఉంచకపోతే మంగళవాడి దగ్గర ఉంచడండి. పడమన్నాడు కృష్ణుడు. ప్రణిపాచేన పడండ్రా, పడని అంటే కర్ర పడినట్టు పడమన్నాడు. అంటే ప్రణామం అంటే సాష్టాంగ ప్రమాణం చేయమన్నాడు. ఇప్పుడు కర్ర కర్ర ఎలాగంటే కృష్ణుడు చెప్పింది. ఇప్పుడు కర్ర ఎలా ఉందనుకోండి, నేను కర్ర వదిలేసాను అనుకోండి, ఎలా పడిపోతుంది కర్ర? అలా గురువు పాదాల మీద అలా పడమన్నాడు. ప్రణీపాచేన అంటే సాష్టాంగ ప్రమాణం. ఏడు బాగున్నారా? బాగున్నారు గురువు కనిపించే. ఏమయ్యో బాగున్నావా కులాసగం? ఇదేంటి ఈ గుర్రబండి? ఇది ఏమి గుర్రబండి అండి? అంటే కర్ర ఇలా పట్టుకుంటే కర్ర వదిలేసి ఎలా పడాలో గురువు పాదాల దగ్గర ప్రణిపాచేన అలా పడాలి. శాస్త్రాంగ ప్రణామం. కర్ర పడినట్టు పడాలి. ఇక్కడ దుమ్ము ఉందేమో అవి ఉందేమో బట్టలు అడిగిపోతాయని. ఇప్పుడు కర్ర పడినట్టు గురువు పాదాల మీద ఎవడు పడతా అంటే భోజనం అడిగారు కింద ఎవడు కూర్చుంటాడు. ఇప్పుడు టేబుల్ మీద తప్పించి కింద ఎవడు కూర్చుంటున్నాడు? ఊర్ర ఉంటే కింద కూర్చుని భోజనం చేసినప్పుడు ఎవడు కింద కూర్చో బోర్డు కింద బాడు ఉందో లేదో మరి బట్టలు అడిగిపోతాడు. ఇన్ని ఆలోచించేవాడు గురువు పాదాల మీద ఏం పడతాడన్నాడు. ప్రణిపాచేన పడమ కర్ర పడినట్టు పట్టమే గురువు పదాలు. పరిప్రశ్నేన దేశ్ముఖని షిడి దేశ్ముఖని ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చేశాడు. చివరికి ఆయన హైదరాబాద్ లోనే చనిపోయాడు. ఎక్కడంటే నల్లకుంట్లో, నల్లకుంట్లో ఉండేవాడు చివరి రోజులు. ఆయన చింతామణి ద్వారక నదుద్దేశం. ఆయన సంస్కృతిలో గొప్ప పండితుడు. భగవద్గీతను ఇంగ్లీష్లో కూడా అనువాదం చేశాడు. ఆయన ఐసీఎస్ తర్వాత ఎప్పుడో పూర్వకాల ఇంగ్లాండ్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చేశాడు, ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు, ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేశాడు. ఇన్ని చేస్తే ఒకసారి పోన ఫైనాన్స్ మినిస్టర్ చేస్తాంటే పోన రైల్వే స్టేషన్లో దిగాడు ఆ సిటీలోకి వెళ్తాను. వాళ్ళు ఫైనాన్స్ ఆఫీషియల్స్ అందరూ వచ్చాడు. సడన్లీ ఆయన చిన్నప్పుడు హై స్కూల్లో కాలేజీలోనే ఏదో చదువుకున్న ముసలాయన అయిపోయాడు మినిస్టరు. ఈయన ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఫైనాన్స్ మినిస్టర్ ఆయన గుర్తుపెట్టాడు, కానీ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ని గుర్తుపెట్టలేదు. ఎప్పుడో చిన్నప్పుడు కాలేజీలో చదువుకున్నాడు. రైల్వే ప్లాట్ఫారం మీద పోనా రైల్వే ప్లాట్ఫారం మీద పక్కన మనం ఫైనాన్స్ మినిస్టర్ చేస్తున్నాం సంగతి కూడా మర్చిపోయి ఆయన పోయిన బ్రహ్మ విద్య నేర్పలేదు, మామూలుగా ఎకనామిక్స్ అయ్యి నేర్పాడు. సడన్గా వెళ్ళి పాదాల మీద పడ్డాడు. అయ్యి బాబు మనం ఆర్థిక మంత్రి చేస్తున్నాం, మేస్టర్ని పూజించుకుంటానని అనిపించారు. సడన్గా వెళ్ళి సాష్టాంగ నమస్కారం. అంటే చిన్నప్పుడు ఆ మేస్టర్ చెప్పిన చదువు గుర్తుకొచ్చి, అంటే లౌకిక విద్యలు ఎంత గొప్పగా చెప్పినా వాడికి ఊరుకు ఇచ్చేయరు. అంటే అజ్ఞానంలోంచి అవిద్యలోంచి విద్యలోకి తీసుకొచ్చిన వాడిని, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి తీసుకొచ్చిన వాడిని, ఎవడైతే మోక్షాన్ని ప్రసాదిస్తాడో మోక్ష దాత ఎవడో, ఎవడైతే బంధంలోంచి విడుదల చేసి ఎవడికైతే ఎవడైతే మోక్షాన్ని ప్రసాదిస్తాడో వాడికి గురికి చేస్తాడు. కానీ మామూలుగా లౌకిక విద్యలు చేసి చెప్పేవాడికి ఎవడికి గురికి చేయరు. వీడు లౌకిక విద్య చెప్పిన వాడే. ఎవరు దేశముద్గారికి? ఆయన మామూలుగా కాలేజీలో చెప్పిన అప్పటికే బాగా ఓల్డ్ మ్యాన్ అయిపోయాడు. ఆయన దేశముద్గారు ఏంటి? దేశముద్గారిని గుర్తించి పూనాలో రైల్వే ప్లాట్ఫామ్ మీద కర్ర పడినట్టు శాస్త్రాంగ ప్రమాణం చేసి నేను ఫైనాన్స్ మినిస్టర్ అనే సన్నది కూడా మర్చిపోయాడు. అది గురుభక్తి. ప్రణిపాచేన పరిప్రశ్నేన. ప్రశ్న అంటే తింగర 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 అనకూడదు. ఎక్కడ కనిపిస్తే అక్కడ అడగకూడదు. ప్రశ్న అడిగి నే ఆ స్వభావం ఎక్కడ అడగాలి, ఎప్పుడు అడగాలి, ఎలా అడగాలి, ఆ చెప్పే మూడ్గా మనిషి అప్పుడు ఎప్పుడు అడిగితే చెప్పే టైం అవునా కదా. అప్పుడే ప్రయాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న డాక్టర్ గారి దగ్గర ఎప్పుడు వైద్యం చేయించుకోకూడదు. ఏదో రాసిచ్చేస్తాడు కదా, అది పడ్డది సరిగ్గా రోగం పెరిగి. ఇప్పుడు డాక్టర్ గారు ఏదైనా ట్రైన్కి వెళుతున్నారు అనుకోండి, అనుకోండి సడన్గా వెళ్ళి నాకు కడుపు నొప్పిగా ఉందంటే ఏదో రాసేస్తాడు. కానీ తగ్గదు, ఆయన మనసు అంతా స్టేషన్ రైలు దాటిపోతున్నాము. ప్రయాణానికి సిద్ధంగా ఉన్న డాక్టర్ గారి దగ్గర ఎప్పుడు మనం వైద్యానికి వెళ్ళకూడదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే గురువు కూడా గురువుని అడిగినప్పుడు కూడా ఏ టైం ఏంటి, ఆ టైం ఏంటి, ఆ పరిస్థితి పరిప్రశ్నేనా, ఆ కాలం చూసి ఆ ప్రశ్న అడిగే పద్ధతి ఎలా ఉండాలంటే నీకు హృదయపూర్వకంగా నిండు మనస్తోటి హోల్ హార్టెడ్ తోటి చెప్పే ఆ ప్రేరణ గురువుకు నువ్వు కలగజేయాలి. ఆ దూడ వెళ్ళి కొన్ని పాలు తాగితేనే కానీ ఆ పాలు ఆవు పొదిరి చేపడు. అది ఆ నరేంద్రు చూసేటప్పుడు గొప్ప సంతోషం ఇచ్చేసింది రామకృష్ణుడికి. ఆ చివరి రోజున అంటాడు శరీరం విడిచిపెట్టేసేటప్పుడు, నరేంద్రు నేను చేసిన సాధన అంతా నీకు ఇచ్చేస్తున్నాను రా, అంతా ఇచ్చేస్తున్నాను, ఆ పుణ్యం కూడా నీకు ఇచ్చేస్తున్నాను, అంతా నీకు ఇచ్చేసి నేను పేదవాడిని అయిపోయాను, నేను పేదవాడిని అయిపోయాను, నాకున్నదంతా నీకు ఇచ్చేసి నేను పేదవాడిని అయిపోయాను అన్నాడు రామకృష్ణ. పరి ప్రశ్న ఏను, ఆ ప్రశ్న ఎలా ఉండాలి, గౌరవంగా ఉండాలి, వినయంగా ఉండాలి, ఆ టీచర్కి చెప్పబుద్ధి కలగాలి. సేవయా, ఇంకోటి ఏమిటి సేవయా అంటే ఏంటి, ఆ గురువు అవసరాలు ఏంటో నువ్వు చూస్తూ ఉండాలి. కొంతమంది భక్తులు గురువు దగ్గర ఎలా ఉంటారంటే గురువుకి మంచి నీళ్ళు అవుతున్నాయి అనుకోండి, మంచి నీళ్ళు అవుతున్నాయని గురువు చెప్పక్కడ వీడికి తెలుస్తుంది. అటువంటి భక్తులు కూడా ఉన్నారు. గురువుకి ఆకలిగా ఉందనుకోండి, గురువు వీడికి నాకు ఆకలిగా ఉందని గురువు చెప్పక్కడ భక్తులు అంటే గురువుతో అంత తాదాప్యం పొందిన వాళ్ళు కూడా వాళ్ళకి జ్ఞానం, వాళ్ళ జ్ఞానం అడగక్కర్లేదు, వాళ్ళ జ్ఞానం ఇవ్వమని అడగ వాళ్ళకి ఇవ్వబడుతుంది. పరిప్రశ్న అయినా సేవయ వాడికి అప్పుడు ఏమనిపిస్తుంది వాడికి, అప్పుడు ఉపదేశం అంటే సత్యం దగ్గరికి వాడు అప్పుడు ఏది మాట్లాడినా నువ్వు వచ్చేది నీకు తేలిగ్గా అంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం ఉంటారు. చూడండి, నువ్వు ఆ గురువు యొక్క అనుగ్రహానికి పాత్రుడైనప్పుడు, గురువు యొక్క దయకి పాత్రుడైనప్పుడు ఏమవుతుందంటే ఆ గురువు నోటంతో వచ్చే మాట కూడా దయే, గురువు నోటంతో వచ్చే మాట కూడా అనుగ్రహమే. అనుగ్రహమే తీసుకుని నేను హృదయ గుహలో పడేస్తాను. గెంటుకుంటూ గెంటుకుంటూ తోలుకుంటూ నీ మనస్సును తోలుకుంటూ 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 పోయి గుహలో పడేస్తాను. అది గురువు చూపే కాదు, గురువు మాటే కాదు, గురువు నడక గురువు యొక్క వాకింగే కాదు, గురువు ఉరికే మాట కూడా గ్లాన్స్ కూడా నేను తీసుకెళ్ళి వృద్ధ గుహలో తొలగిపోతుంది మనసు. ఎప్పుడది ఆ ఉపదేశం నీకు ఆ ప్రేరణ ఎప్పుడు కావాలంటే నీ బిహేవియర్ని బట్టి అక్కడ ప్రేరణ. నాకున్నదంతా నీకు ఇచ్చేసి నేను భేదవాణ అయిపోయాను వయ్యా అంటాడు రామకృష్ణుడు లాస్ట్ టైం. అక్కడ ఉన్నట్టండి ఆ పక్క పరిపక్వత. ఒకసారి స్వామీజీ చెప్తాడు రామకృష్ణుడు ఇంటికాడ కొంచెం ఇబ్బంది పడుతున్నావు అన్నాడు, అని భోజనానికి ఇబ్బంది పడుతున్నాను స్వామీజీ చెప్తాడు. అయితే నువ్వు అమ్మ ఉంది కదా, కాళీని పూజించేవాడు కదా రామకృష్ణుడు, అమ్మతో చెప్పు భోజనానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పేవాడు. అంటే వివేకానందనుడు ఏంటంటే అమ్మ దగ్గరికి వెళ్ళి జ్ఞానం అడగాలి కానీ అన్నం అని అడిగేది అన్నాడు. 24 కొంపర గెలిపి భిక్ష చేసుకుంటే అన్నం వస్తుంది, అమ్మ దగ్గరికి వెళ్తే దేవుడి దగ్గరికి వెళ్తే జ్ఞానం అడగాలి కానీ భిక్ష అన్నమా అన్నాడు. ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ఏమన్నా మా ఇంటికాడ చీపులు కట్టలేదు, నువ్వు చీపులు కట్టి ప్రసాదించానంటే అర్థం ఏంటి? ఢిల్లీ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే మేము ఇల్లు తీసుకోవడానికి చీపులు కట్టలేదు, నువ్వు చీపులు కట్టి ఏమని అడిగితే ఎలా ఉంటుందో, దేవుని జ్ఞానం ఏమని అడగ దేవుని మామూలుగా ఏంటి అన్నం పెట్టమని అడగటం కూడా అలాగే ఉంటుంది అన్నాడు. ముగిస్తున్నాం. అంటే నీకు అసలు నువ్వు ఇలా జపం చేయగా చేయగా ప్రారంభంలోనే ఆగిపోతున్నావు. రమణ మహర్షి గారు చెప్పినప్పుడు అందరూ గజేతగాళ్ళు ఎవడో గజం కదలటం లేదు, మనం 3 వాక్యాలతో 4 వాక్యాలతో ఆగిపోతున్నాం. లోపలికి వెళ్తాం లేదు, పై పైన ఈస్తున్నాం, లోపలికి అంగుళం దిగటం లేదు మనం. అంటే నువ్వు ప్రార్థన చేయగా చేయగా, జపం చేయగా చేయగా, బాగా వినండి, ధ్యానం చేయగా చేయగా, కొంతకాలానికి నీకు తెలియకుండానే అది దైవనామోత్సవం, గురువునామోత్సవం నీకు అక్కడ మనస్సు నిలబడితే, లేదా రామనామోత్సవం నీ మనస్సు అక్కడ నిలబడితే అంటే నీకు తెలియకుండా నీ రూపబుద్ధి నశిస్తుంది, నీ నామబుద్ధి నశిస్తుంది. ఎప్పుడైతే నీ వేరుతో సహా నీ రూపబుద్ధి ఎప్పుడైతే నశించిందో, నీ నామబుద్ధి ఎప్పుడైతే నశించిందో, నదిల్లి సముద్రంలో ఐక్యమైనట్టు నీళ్ళు నీ హృదయంలో ఉంటుంది గుహలు ఐక్యమైపోయి, నీ హృదయంలో నీ గుహ హృదయ గుహలో నీకు ఎప్పుడైతే రూపబుద్ధి వేరుతో సహా నశించిందో, నామబుద్ధి ఎలా నశించిందో, అప్పుడు నదిల్లి సముద్రంలో కలిసిపోయినట్టు నీ హృదయ గుహలో, నీ హృదయ ఆకాశంలో, ఏం ఆకాశం అది, హృదయాకాశం, హృదయాకాశంలో ఆ జ్ఞాన సముద్రంలో, శాంతి సముద్రంలో ఇవి లీనమైపోతావు. ఎప్పుడు నీ రూపబుద్ధి నామబుద్ధి వేరుతో సహా నశించినప్పుడు ఈ జపతపములు దేనికి సహాయం చేస్తాయి? ముందు నువ్వు ఏ రూపంతో అయితే తాదాత్వం పొందుతున్నావో వైరాగ్యం పొందుతున్నావో అందులోంచి విడుదల పొందటానికి జపము, ధ్యానము, హోలీ కంపెనీ, సజ్జన సాంగత్యం నీకు సహాయం అందిస్తాయి. ఎప్పుడైతే ఆయన సహకారం వచ్చినప్పుడు నదిని సముద్రంలో కలిసినట్టే ఎప్పుడైతే రూపబుద్ధిలోంచి నామబుద్ధిలోంచి ఎప్పుడైతే విడిపోయావో ఆ జీవలక్షణాల నుంచి విడుదలయ్యావో నీ హృదయాకాశంలో ఆ హృదయ గోకులకి వెళ్ళి ఐక్యం అవుతావు. నిజం ఎక్కడుంది? హృదయ గోకులం ఉంది. నువ్వు అనుకున్న చోట లేదు, అది హృదయ గోకులం ఉంది. ఆ గోకులో గడిచేదే కానీ అందులో నిజం నీకు తెలియదు. ఆ గోకులోకి వెళ్ళటానికి నీకు తూకం కావాలి. తూకం ఎలా వస్తుంది అంటే వైరాగ్యం లేకుండా నీకు తూకం రాదు. తత్వాన్ని తెలిసిన వాడి జ్ఞాని, జ్ఞాని మాత్రమే గురువు. అయితే జ్ఞానాన్ని ఆశ్రయిస్తేనే జ్ఞానం గురించి బోధించగలరు. ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళి వైద్యం నాకు ఏదో మోకాళ్ళు నొప్పిపెడుతున్నాయంటే మందిర ఆశయం ఉందంటే అర్థం ఏంటి? ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. నీకు ఆత్మజ్ఞానం కావాలంటే జ్ఞానమే ఆశ్రయించు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా ఊళ్ళో వంచిన కడదాం అనుకుంటున్నాను, వంచిన డిజైన్ చేసేవాడంటే అర్థం ఏంటి? డాక్టర్ గారు ఏం డిజైన్ చేస్తారు? వంచిన ఎవరిని ఏది అడగాలో, ఎవరి దగ్గర నుంచి ఏమి నేర్చుకోవాలో తెలుసుకుని నేర్చుకోవాలి. అంటే ఈ రోజున మన గురువులందరినీ, మన గురువు ఒక్కరినే కాదు, గురువులందరినీ స్మరించుకుంటూ మన గురువును కూడా స్మరించుకోవాలని. గురువు మహాత్ముని వ్యాసుడు, శుకుడు, వ్యాసుడు, శుకుడు వాళ్ళందరినీ పెద్దలందరూ, వశిష్ఠుడు, బ్రహ్మదేవుడు, నారాయణుడు, అసలు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరినీ, వాళ్ళని కూడా దక్షిణామూర్తి, దక్షిణ అమూర్తి, దక్షిణామూర్తి, వీళ్ళందరినీ పెద్దలందరినీ, దేవతలందరినీ కూడా స్మరించుకుంటూ మన గురువు అయితే ఎవడంటే ఆ గురువును కూడా మనం స్మరి, మన గురిపరం పెద్దలందరినీ స్మరించుకుంటూ వస్తూ మన గురువును కూడా మనం స్మరించుకోవాలి. అంటే గురు పూర్ణం అనేది ఎందుకు ఏర్పాటు చేశారంటే ఒక రోజు ప్రత్యేకంగా గురువుని గౌరవించడానికి కేటాయించాను వాళ్ళు. అంటే ఒక్కరోజునే గౌరవించాలి, మిగతా రోజుల్లో గురువుని గౌరవించొద్దని కాదు అని అర్థం. అంటే కనీసం గురువుని గుర్తుకు రావటం కోసం, ఆ గురువుకి సంబంధించిన స్మరణ రావటం కోసం, ఒకసారి ఆ గురువుతో అనుబంధం పెంచుకోవటం కోసం, మానసికమైన అనుబంధం పెంచుకోవటం కోసమే ఆ గురు పూర్ణిమ ఏర్పాటు చేశారు. అంటే ఒకసారి రిమెంబరెన్స్ రావటం కోసం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, గురు స్మరణ లేని రోజు, దైవస్మరణ లేని రోజు చచ్చిన వాళ్ళతో సమానం. ఏంటంటే గురుస్మరణ, దైవస్మరణ మాత్రమే మన అసత్యములోంచి సత్యములోకి, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి, అవిద్యలోంచి విద్యలోకి, బంధములోంచి మోక్షంలోకి తీసుకెళ్లేది ఆ వాడ గురువు మాత్రమే. ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి, మన దేహం చనిపోదనే మన విరోధులు, మన స్నేహాలు, స్నేహితులు, బంధువులు అందరితో సంబంధం తెగిపోతున్నాం, ఒక గురువుతో తప్పించు. అదే ఆ మాట చెప్పటానికి రమణ మహర్షి గారి పుల్నోట్లో పడ్డ మాంసపు ముక్క, గురునోట్లో పడ్డ మాంసపు ముక్కను బయటికి మనం ఎలా చేయలేము? గురువు యొక్క అనుగ్రహంలో పడ్డవాడు రక్షింపబడతాడు ఏ జన్మకైనా సరే, వాడు ఎస్టేప్ అవడానికి అవకాశం లేదు. అంటే గురువును ఒకవేళ మీరు విడిచిపెట్టేసినా గురువుని మిమ్మల్ని విడిచిపెట్టడం, గురువును మీరు విడిచిపెట్టేసినా గురువుని మిమ్మల్ని విడిచిపెట్టడం. ఎంచేది అన్లిమిటెడ్ కంపాషన్, ఒక హద్దులు లేని దయా. గురువు అంటే దయాస్వరూపుడు, కంపాషన్ ఎలా మేనిఫెస్ట్ అవుతుంది? గురువు అంటే చెరుకు జడ కాదు, దేవుడు చెరుకు జడ. చెరుకు జల్లు ఏముంటాయి? పైన పెచ్చు ఉంటుంది, లోపల పీచు ఉంటుంది, ఎక్కడో రసం ఉంటుంది. దేవుళ్ళు ఎన్ని ఉంటాయి? పెచ్చులు లేకపోతే లోపల రసం ఉంటుంది, దేవుళ్ళు కూడా రసం, పీచు ఉంటుంది. గురువు అంటే పెచ్చు ఉండదు, పీచు ఉండదు, ఆ చెరుకు జల్లు ఉన్న రసమే గురువు. మీ దేహ ప్రారంభాన్ని బట్టి గురువు ఒకవేళ దేవుడు ఒకవేళ శిక్షించడానికి చూసిన గురువు ఎన్నడూ శిక్షించడానికి చూడడు. ఒకవేళ దేవుడు మీకు శిక్ష చేయడానికి చూస్తే అందులో తప్పించడానికి చూస్తాడు వాడు గురువు. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను, సిరి సాయిబాబు దగ్గరికి వచ్చి వాడు కూర్చున్నాడు. వాడు బాబా భక్తుడే, ఏదో పొరపాటు చేశాడు, ఏదో పొరపాటు చేశాడు. పోలీసులు వాడి కోసం ఎదుగుతున్నారు. ఏంటంటే వాడు ఏం చేశాడంటే, ఈ మన మోహన్ ఎక్కడికో పాడిపోయాడు మెడ్రాస్, ఆడు ఎవడో తెలియదు, వాడు గురువు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. వాడు వచ్చి గురువు దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు మీరు పురాణాలు నమ్మకపోవచ్చు, రమణ మహర్షి గారిని, సాయిబాబాను కూడా నమ్మంటే ఎలాగా? నిన్నకాక మొన్నటి వాళ్ళు కదా వాళ్ళు. ఏమంటే మేము విష్ణు పురాణం నమ్మం, శివ పురాణం నమ్మం అంటే ఇది పురాణం కాదు కదా, నిన్నకాక మొన్నటి వాళ్ళు ఇద్దరని. సాయిబాబా రమణ మహర్షి అంటే నిన్నకాక మొన్నటి వాళ్ళు. మేము ఎప్పుడో పురాణ కాలం కాదు ఇది, వేదకాలం కాదు ఇది. వాడు ఏదో తప్పు చేశాడు. వాడు ఏం చేశాడు, ఎక్కడికో పారిపోకుండా బాబా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. బాబా దగ్గరకు వచ్చి ఈయన పట్టుకోవడానికి కూడా వచ్చి బాబా దగ్గర ఆడు కూర్చున్నాడు. అంటే ఆడు ఉద్దేశం ఏంటి, ఇది బాబా దగ్గర నుంచి బయటకు వెళ్ళాక పట్టుకుని తీసుకెళ్లి మేజిస్ట్రేట్ గారి దగ్గర అప్పచెప్పేద్దాం అన్నాడు. బాబా ఎదురుకుండా పట్టుకుంటే బాబా గారు కోపం వస్తేమైనా వచ్చినాడు గడుస్తున్నాడు. ఇది బాబా పాదాలు విడిచిపెట్టకూడదని వీడు చూసి వీడి కదిలేడు, ఆడి కదిలేడు. అంటే గురువు యొక్క దయ ఎలా ఉంటుంది, ఈ ఒక్క ఉదాహరణ కోసం మీకు చెప్తున్నాను. వీడేమో బాబా దగ్గర నుంచి బయటికి వెళ్తే వచ్చిన వాడు పట్టుకుంటాడు, పోలీసు వాడు పట్టుకున్నాడు అన్నాడు. వీడు కదలతాడు, పోలీసు వాడు ఏం చేస్తున్నాడు, వీడు ఎప్పుడు బయటికి వెళ్తాడు, ఈయన పట్టుకున్నాడు, ఆడు చూస్తున్నాడు, ఆడు కదలతాడు, వీడు కదలతాడు. అప్పుడు డివైన్ ఇంటర్ఫీరెన్స్ వచ్చింది. అప్పుడు బాబా ఏం చేశాడంటే, ఇరే అబ్బాయి నువ్వు భోంచేసి వెళ్ళిపో అన్నాడు. అది ఏమని అంటే గురువు యొక్క దయ ఎలా ఉంటుందో, ఎలా నువ్వు భోంచేసి వెళ్ళిపో అన్నాడు. వాడు నన్ను పట్టుకోవడానికి వచ్చినాడు, ఏమైనా నువ్వు తొందరగా వెళ్తాము, రెండు రోజులు ఆగి వెళ్ళన్నాడు. ఆ పట్టుకోవడానికి వచ్చి ఆడికి బాబా అంటే భయం ఉంది, మనం ఈ బాబాయ్ చెప్పిస్తాడేమో కంగారు పడి వెళ్ళిపోదామని. ఈ నేరం చేసినప్పుడు వెళ్ళిపోయాడు, ఈ పట్టుకోవడానికి వచ్చాడు. బాబా ఏమన్నాడు, రెండు రోజులు ఆగి నా సమక్షం రెండు రోజులు ఉండాలంటున్నాడు. ఈ పట్టు పాప ఏంటి ప్లాన్ అంతా పోతుందనుకుంటున్నాడు. గురువు యొక్క అవును వచ్చి మీరు ఇక్కడ చూడండి, తప్పు చేసినని భోజనం చేసి వెళ్ళిపోమన్నాడు. వీడేం చేశాడు గురువు, వీడేమన్నాడు, ఈ పట్టుకుని వచ్చినాడు, ఏమైనా నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు, రెండు రోజులు ఇక్కడ పడి ఉండమన్నాడు. ఆడు ఆడు వెళ్ళిపోయి ఉన్నాడు చెరుకు. అంటే గురువు అంటే రసం, గురువు అంటే రసం అని మీకు ఎందుకు చెప్తున్నానంటే, వాడు చెరుకు పిచ్చి పిప్పు కాదు రసం అని ఎందుకు అంటున్నానంటే, దేవుడు అంటే అడ్మినిస్ట్రేటర్, జనరల్ గా చేసుకుపోతా ఉంటాడు వాడు. వీడు వీడు వాడేం చేసి వీడు వెళ్ళిపోయి రెండు రోజులు ఎక్కువ మనం ఎప్పుడు పట్టుకుంటాం, మరి మేస్టర్ గారు ఏం చేస్తారు, మేము ఏం చేశాడంటే, వీడు వెళ్ళిపోయాడు, వీడు రెండు రోజులు ఇక్కడ యాడ్ చేశాడు. బాబా ఈయన ఏమైనా పట్టుకోవడానికి వచ్చి నాతో పాటు ఉండవా అంటున్నాడు. వీడు బుర్ర ఎక్కడ లేదు వీడికి, మరి మేస్టర్ గారి పని అప్పచ్చు. ఆడేం చేశాడంటే వెళ్ళిపోయాడు, సుఖం ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఏం చేశాడు వాడంతరు వాడు, వాడే మేస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమైనా చిన్న పొరపాటు చేశాడు అన్నాడు. వాడన్న ఆడనుకున్నాడు, ఇవన్నీ కూడా మనం ఎవరినైతే పురమాయించో వాడు అరేంజ్ చేశాడు అనుకున్నాడు. ఆడికి 1000 రూపాయలు పెనాల్టీ వేయాలి, ఆడు చేసిన పొరపాటుకు 50 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోరా అబ్బాయి అన్నాడు మేస్టేటాడు. ఏమంటే వీడు ఇక్కడ 2 రోజులు ఆఫ్ చేసి 3 రోజులు పంపాడు. మేస్టర్ ఈయన చూడగానే ఏమన్నాడు, ఏమైనా నువ్వు చేసిన నువ్వు ఏదో పని పురమాయించాను కదా, పని బాగా అయిపోయింది అన్నాడు. వీడు పట్టుకోలే చేయలేదు. అంటే ఏంటి, అక్కడ పట్టుకున్నవాడు పట్టుకోవడానికి ఏమైనా వచ్చాడు, వాడిని సేవ్ చేశాడు, ఇక్కడ పొరపాటు చేసినవాడిని సేవ్ చేశాడు, నువ్వు నేను ఫలానా వాడిని పట్టుకోవడానికి పంపాను కదా, నువ్వు వాడిని ఎందుకు విడిచిపెట్టేసా, ఎందుకు నా దగ్గర తీసుకురావలేదు అని అడిగి చివాట్లు పడలేదు. ఇక్కడ ఈయన్ని బతికి ఈయన్ని సేవ్ చేశాడు, అక్కడ అధికారిని సేవ్ చేశాడు. గురువు యొక్క పొరపాటు అండి, ఇది దేవుడు కూడా చేయలేడు అనిపిస్తుంది. ఆడు చేసిన పొరపాటుకి 1000 రూపాయలు ఇవ్వాలి, ఇంకా 50 రూపాయలు నామకేసేసి, పైగా ఒక గంట సేపు నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండమని కూడా చెప్పలేదు, 50 రూపాయలు పెనాల్టీ వేసి కట్టేసి ఇంటికి వెళ్ళిపోన్నాడు. ఇది గురువుకే సాధ్యం. అది పోలీసు పట్టుకోవడానికి వచ్చినట్టు మాట వచ్చిందా, వీడికేం మాట మేజిస్ట్రేట్ అన్నాడు, నువ్వు పని బాగానే పురమాయించేసావా, నువ్వు పని బాగానే ఇదంతా ఇదంతా పురమాయించి ఆఫీసర్ చేసాడేమో అని మేజిస్ట్రేట్ అనుకుంటున్నాడు. నువ్వు బాగానే చేసావు, నీ డ్యూటీ ఇక్కడ దాన్ని ఇక్కడ డ్యూటీ వెరీ వెరీ అన్నాడు. అక్కడికి సర్టిఫికేట్ వచ్చేసింది, బాగా అంతా బాగుంది. అంటే ఇప్పుడు ఎంత ఈ గురువు అనుగ్రహం, వీడికి సుఖాంతమైంది, వాడికి సుఖాంతమైంది, ఆడి గురువు అని. మరి బాబా లీలలోకి వస్తున్నా, ఎలాగైతే 8 అయిపోతుంది. బాబా లీల ఎలా చెప్పటం మొదలు పెడితే ఏమవుతుంది, 8 అయిపోయింది. అంటే గురువు యొక్క గొప్పతనం, గురువు దేవుడు, దేవుడు అంటే చెరుకు గడ చెరుకు మీద ఉన్న తొక్క భయం, ఇంకోటి లోపల ఇంకేదో ఉంటుంది కదా తుక్కు, ఇంకోటి ఉంటుంది ఇంకోటి, ఇవన్నీ లోపల రసం, ఇవన్నీ కలిపి దేవుడు. ఒక రసం ఒకటే గురువు. ఒకటి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, గురువు దయ లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా మనకి బ్రహ్మానందం రాదు, బ్రాహ్మస్థితి రాదు, బ్రహ్మజ్ఞానం కలగదు. గురువు అనుగ్రహం లేకుండా బ్రహ్మజ్ఞానం కలిగే సమస్య లేదు. కేవలం ఏదో పుస్తకాలు చదివేసి జ్ఞానం సంపాదించేద్దాం అనుకోవటం ఎటువంటిదంటే, లక్కతోడు తయారు చేయబడిన మామిడి పండు నోట్లో పెట్టుకుని రసం పీల్చడం లాంటిది. లక్కతోడు కూడా మామిడి పళ్ళు తయారు చేస్తారు, ఆ మామిడి పళ్ళు నోట్లో పెట్టుకుని లాగుతుంటే ఏమైనా రసం వస్తుందే. కేవలం పుస్తకాలు చదివేసేసి మనకు జ్ఞానం సంపాదించేద్దాం అనుకుంటాం. గురువు దయ లేకుండా, గురువు అనుగ్రహం లేకుండా, గురువు ప్రేమ లేకుండా, గురువు అనుగ్రహానికి మనం పాత్రులు కాకుండా, బ్రహ్మజ్ఞానం కానీ, బ్రహ్మానుభవం కానీ, ఆ ఆత్మానందం కానీ, బ్రహ్మానందం మనుష్యానందం కంటే బ్రహ్మానందం గొప్పదా, బ్రహ్మానందం కానీ వచ్చే సమస్య లేదు గురువు యొక్క దయ లేకుండా. ఆ గురువు కంపాషన్, ఆ గురువు లవ్, గురువు ఎఫెక్షన్, ఆ గురువు మెరిసి, ఈ మస్ట్ మస్ట్. మరి నెక్స్ట్ మీటింగ్ రాబోయే ప్రవచనం, ఇక్కడ బాబా గారు రమణ మహర్షి గారు ఇటువంటి ప్రవచనాలు ఏం చెప్పలేదు వాళ్ళు. ఇక కాంటాక్ట్ని బట్టి 2 మాటలు చెప్పేవారు అంతే. వాళ్ళు ఏం ఉపన్యాసాలు చెప్పలేదు సిరిడి సాయిబాబా గారు, రమణ మహర్షి గారు. ఉపన్యాసాలు చెప్పటమే బోధ కాదు, మౌనంగా కూడా చెప్పటం కూడా బోధే. మౌనం బంగారం, మాట వేయండి. ఎందుకంటే గురువు కూడా మన మెచ్యూరిటీ స్థితికి గురువే తీసుకొస్తాడు. అంటే మన బుద్ధిని మొగ్గేస్తాడు, గురువే మొగ్గేస్తాడు. బుద్ధికి మెచ్యూరిటీ గురువే చేస్తాడు. మళ్ళీ మనకి జ్ఞానాన్ని కూడా స్ఫురింపు చేసేవాడు గురువే చేస్తాడు. అంతా గురువే, లోకం అంతా గురువే. మనకి యోగ్యత ఆయనే పట్టిస్తాడు, మనకు అర్హత కూడా ఆయనే పట్టిస్తాడు. ఒకవేళ ఏదైనా దేహంలో ప్రారంభం ఉంటే దానికి భరించే శక్తి ఇస్తాడు, అన్ని ఇచ్చి మోక్షం ఇస్తాడు వాడు గురువు. అన్ని ఇచ్చి వదిలేయడు, లోకానికి సంబంధించి ఇచ్చేసి వదిలేయదు నిస్సారం. కానీ ఏది సారమైన దానికి తెలుసు, అన్నీ ఇచ్చి మోక్షం ఇస్తాడు, మోక్షదాత, శాంతిదాత, కాంతి ప్రదాత వాడు గురు. గురువు శబ్దానికి అర్థం ఏంటంటే అజ్ఞానాన్ని తొలగించేవాడని. గురు శబ్దానికి గురువు శబ్దానికి అర్థం ఏంటంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు, చీకటిని తొలగించేవాడు. బయట ఉన్న చీకటిని సూర్యుడు తొలగిస్తాడు, మన లోపల ఉన్న చీకటిని గురువు తొలగిస్తాడు. అంటే గురువు కూడా జ్ఞానసూర్యుడు, మామూలు సూర్యుడు కాదు, జ్ఞానసూర్యుడు. అలా గురు శబ్దానికి అర్థమే అజ్ఞానాన్ని పోగొట్టేవాడు అని. అయితే మనకి ఎంతకాలం అయితే అజ్ఞానం ఉందో అంతకాలం మనల్ని దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. ఈ జన్మలో కాదు, రాబోయే జన్మలో కూడా. ఎన్ని కోటి జన్మలు ఎత్తినా బ్రహ్మజ్ఞానం లేకుండా బ్రహ్మానందం రాదు. బ్రహ్మానందం వస్తేనే కానీ పునర్జన్మలోంచి ప్రకృతిలోంచి విడుదల పొందలేదు.
ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో. మా హైదరాబాద్ భక్తులు వెళ్ళిపోతున్నారు, మాకు అభిమానం పోవటలేదు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం
రాబోయే ప్రవచనం ఈ నెల అంటే జూలై నెల 15వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు జిన్నూరు రమణ కేంద్రంలో.
ఓ
మీరందరూ ఐశ్వర్యంతులు అయిపోవాలంటే ఓంకారం చేసినప్పుడు మొదటి అక్షరం ఆక ప్రాముఖ్యత ఇచ్చి పలకండి. ఓంకారంలో 3 అక్షరాలు ఉన్నాయి, అకారం, ఉకారం, మకారం. మీరు బాగా ధనవంతులు అవ్వాలంటే, బంగారు పిచ్చుకలు అయిపోవాలంటే ఈ మొదటి అక్షరం అకారానికి ప్రాముఖ్యత ఇచ్చి పలుకుతానండి. ఓంకారం పలు అంటే 3 అక్షరాలు అకారాన్ని ఒత్తి పలుకుతా ఉండండి, అది బాగా ధనవంతులు అయిపోతారు తొందరగా. ఆని మర్చిపోకండి. ఒకారం మకారం కొంచెం నెమ్మదిగా పలికినా పర్వాలేదులేండి. ఆ మకారం దోనికి వెళ్ళకండి, మూసేస్తుంది మిమ్మల్ని. అంటే ప్రకృతి గొడవలోంచి మూసేస్తున్నా గొడవ వదిలేని ముందు అకారం చూసుకుందాం. ముందు అకారాన్ని పట్టుకోండి. నెమ్మదిగానే అండి. థ్యాంక్ యూ ఆల్.
అరుణాచలేశ్వరాయ నమః. Oh. అచలేశ్వరాయ నమః.
ఓం నమః శివాయ.
ఓం అరుణాచలేశ్వరాయ 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 నమః.
ఓం నమః శివాయ.
ఓం అరుణా అచలేశ్వరాయ నమః.
Namah Shivaya.